సంవత్సరానికి ఒకరోజు మన చిన్నతాడినాడ గ్రామం సుబ్బరాజు గారి యొక్క ఆహ్వానాన్ని పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు సుబ్బరాజు గారి వారి కుటుంబ సభ్యుల ఆహ్వానాన్ని పురస్కరించుకుని చిన్నతాడినాడ గ్రామం నిశ్చయటం ఇక్కడ ఈ జ్ఞానయజ్ఞం జరుపుకోవటం ఇతరుల కోసం మనం ఏ పని చేసినా యజ్ఞం యజ్ఞం అంటే అగ్నిహోత్రంలో నిజ్ఞ హోమం చేసి దేవతలను ప్రీతి చేసే హోమాలు అవి ఉన్నాయి. అది ఒకటే యజ్ఞం కాదు, అది ఒకటే యజ్ఞం కాదు. ఇతరుల కోసం మనం ఇతరుల మంచి కోసం ఇతరుల క్షేమం కోసం ఏ పని చేసినా అది యజ్ఞమే. శరీరం ఇతరుల కోసం శరీరంతో పని చేస్తే యజ్ఞం, మాటతోటి పని చేస్తే యజ్ఞం, మనస్సుతోటి వాళ్ళందరూ సుఖంగా ఉండాలి శాంతిగా ఉండాలని సంకల్పించడం కూడా యజ్ఞమే. అంటే యజ్ఞదాన తపస్సుని ఎంతకాలం అయితే మనకు ప్రాణం ఉంటుందో, ఎంతకాలం అయితే అధిష్టానం ఉంటుందో, అధిష్టానం అంటే శరీరం, అంటే మనకు వచ్చే ఆలోచనలు, మనకు వచ్చే తలంపులు, మనకు వచ్చే కోరికలు అన్నీ దేహాన్ని బట్టి మనకు వస్తాయి. ఈ దేహము నేను, దేహము నేను అనే బుద్ధిలోంచే మనకి కోరికలు వస్తాయి, ఆలోచనలు వస్తాయి, తలంపులు వస్తాయి. ఏదొచ్చినా మంచి వచ్చినా చెడ్డ వచ్చినా, మంచి తలంపులు వచ్చినా చెడు తలంపులు వచ్చినా దేహము నేను అనే బుద్ధి ఉంది మనందరికీ. దేహము నేననే బుద్ధి ఉంది. ఆ బుద్ధిలోంచే అన్ని ఆలోచనలు వస్తాయి, అన్ని సంకల్పాలు వస్తాయి, అన్ని కోరికలు వస్తాయి. రెండు నేనులు ఉన్నాయి మనలో, చచ్చిపోయే నేను, చావున్నా. చనిపోయే నేను, చావున్నాను. ఇప్పుడు చూడండి, ఈ దేహం ఏదో రోజున చనిపోతుంది. చనిపోయినప్పుడు నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను అనుకుంటాము. చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అంటే ఈ నేను, ఈ దేహము నేననే బుద్ధి నేనుకు ఉంది కదా, ఇది చచ్చే నేను. ఈయననే దొంగ నేను, ఈయననే మిథ్యా నేను, ఈయననే అసత్యము నేను. ఈ చచ్చే నేను ఎంతకాలం అయితే మనలో ఉందో అంతకాలం చచ్చిపోతూ ఉంటాం, పుడతా ఉంటాం, చచ్చిపోతూ ఉంటాం, పుడతా ఉంటాం. ఎవరు మనకు సహాయం చేయలేరు ఇందులోంచి బయటకు వస్తేనే కాదు. ఒకటి చావను నేను, ఒకటి చనిపోయే నేను. ఇప్పుడు మనం అనేది మనం నేను నేను అంటున్నాం చూడండి, అది చనిపోతుంది. చనిపోతుందంటే మనకు తెలుస్తుంది కదా, ఇంక పుస్తకాల దాకా వెళ్ళక్కర్లేదు. దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానంటే నేను చనిపోతున్నాను అంటాం. ఏం చేద్దాం, నేనంటాను చనిపో, దేహగతమైన నేను. అంటే దేహము నేననే బుద్ధి ఉంది కదా, దేహం పోయినప్పుడు దేహంతో కలిసి ఉంటుంది కాబట్టి దేహం పోయినప్పుడు నేను పోతున్నాను అనుకుంటుంది కాబట్టి అది చనిపోయి నేను. చావని నేను ఒకటి ఉంది మన ఉదయంలోనే, చావని నేను ఒకటి ఉంది. చనిపోయే నేను ఒకటి, చావని నేను ఒకటి. అది చనిపోదు, దానికి దేహము లేదు. దేహము దేహము లేని దానికి ఎలా చని, దేహం ఉంటే చనిపోతుంది కానీ దేహం లేకపోతే ఎలా చనిపోతుంది? మన హృదయంలో ఒక నేను ఉంది, అది నిజమైన నేను, అది సత్యమైన నేను, అది శాంతమైన నేను, అది ఆనందమైన నేను. సూర్యుడికి చీకటి ఎలా తెలియదో, ఆ నిజమైన నేనుకి చావు ఎలా ఉంటుందో, పుట్టుకు ఎలా ఉంటుందో తెలియదు. అది ఒకటి ఉండే, అదేను ఒకటి మన హృదయంలో ఉంది. అదే నిజమైన నేను, అదే పరమాత్మ, అదే ఈశ్వరుడు, అదే పురుషుడు, అదే ఆనందం, అదే శాంతి. ఆ చావని నేనుని, ఆ చావని నేను మనకి ఇప్పుడు ఈ నేను ఎలాగైతే మనకు అనుభవంలో ఉందో, ఆ చావని నేను మనకు అనుభవంలోకి వచ్చే వరకు దానికి శరీరం లేదు. ఆ చావని నేను మనకు అనుభవంలోకి వచ్చే వరకు, చావని నేను మనకు ఇరుకులోకి వచ్చే వరకు, అది మనకి గోచరించే వరకు, అది మనకు తెలియబడే వరకు ఈ చావులు తప్పు, ఈ పుట్టుకలు తప్పు, కష్టకాలు తప్పు, ప్రారంధాలు తప్పు, అని ఈ సంసారాలు తప్పు, వేదనలు తప్పు, ఈ చావు పుట్టుకలు, సంసారాలు, కష్టకాలు, రాగద్వేషాలు, సంకల్ప వికల్పాలు ఏమీ తప్పు. ఆ చావని నేను, ఆ చావని నేను మనకు అనుభవంలోకి వచ్చే వరకు ఇలా చచ్చిపోతూనే ఉండాలి, మళ్ళీ పుడతా ఉండాలి. పుట్టిన వాళ్ళు చనిపోతారు, చనిపోయేళ్ళు పుడతా ఉంటారు. అంటే ఏంటి, ఇప్పుడు ఈ చనిపోయే నేనులోంచి ఎవడైతే బయటికి రాగలుగుతున్నాడో వాడికి చావని నేను తెలుస్తుంది. ఈ చనిపోయే నేను, ఈ చనిపోయే నేను నుంచి ఎవడైతే బయటకు వస్తాడో వాడికి చావని నేను తెలుస్తుంది. ఈ చనిపోయే కోటి జన్మలు ఇచ్చిన ఈ చావని, ఈ చావని నేనులోంచి మనం బయటికి రాలేమనుకోండి, కోటి జన్మలు ఇస్తే ఈ చావని నేనులోంచి మనం బయటికి రాలేమనుకోండి, చనిపోయే నేనులోంచి బయటికి, ఈ కోటి జన్మలు ఇచ్చినా కానీ మనం చనిపోయే నేనులోంచి బయటికి రాలేమనుకోండి, చావని నేను కూడా తెలియదు. ఇప్పుడు ఈ నేను ఉంది కదా మనకి, అది అసత్యమైన నేను. అది ఇప్పుడు మనం ఏదైతే నేను నేను అనుకుంటున్నామో అసత్యమైన నేను ఇది. ఈ అసత్యమైన నేను బయటకు వచ్చే వరకు మనకు సత్యమైన నేను తెలియదు. సత్యమైన నేను తెలిస్తేనే కానీ మనకి స్వాతంత్రం లేదు, సుఖము లేదు, ఆనందము లేదు. ఆ సత్యమైన నేను తెలుసుకున్న వాడికే మోక్షం. ఎవడైతే అసత్యమైన నేను నుంచి బయటపడి సత్యమైన నేను తెలుసుకోవడానికి ఎవడైతే ప్రయత్నం చేస్తున్నాడో వాడు పురుషుడు అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు, బాలుడు అవ్వచ్చు, వృద్ధుడు అవ్వచ్చు, వాడు మోక్ష మార్గంలో ఉన్నట్టు గుర్తు. అది ఎవడ మనస్సు కాదు తెలుస్తూ ఉంటుంది కదా. ఈ చనిపోయే నేనులోంచి బయటికి రావడానికి ప్రయత్నం, చావని నేను ఎవడైతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో అక్కడ మాత్రమే మోక్ష మార్గంలో ఉన్నాడు. మోక్ష మార్గంలో ఉన్నవాడికి మోక్షం తెలుస్తుంది, కానీ మోక్ష మార్గంలో లేని వాడికి మోక్షం ఎలా తెలుస్తుంది? కాశీ వెళ్తానికి ఆ మార్గంలో ఉన్నవాడు కాశీ వెళ్ళగలడు, కానీ కాశీ వెళ్ళే మార్గంలో లేనివాడు కాశీ వెళ్ళగలుగుతాడు? అలా మార్గంలో ఉన్నావు లేదో మనం చూసుకోవాలి. ఇది మీరు ఏమీ కంగారు పడద్దు. రెండు విషయాల్లో మటుకు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎన్ని శాస్త్రములు చదివినా, ఎన్ని గ్రంథముల పరిశీలన చూసినా, ఉపనిషత్తులు ఏం చెప్పారంటే ఒకటి మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. ఆ మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం కూడా రావాలంటే రావదు. మనం ఎక్కడ చెప్పుకున్నాం బట్టి, ఏదో ఊళ్ళో చెప్పుకున్నాం, మలికిపురం ఎక్కడ మీరు పాయసం నోట్లోకి పోసుకున్నప్పుడు ఎంత ఇష్టంగా దాన్ని తీసుకుంటారో, ఏదైనా తీపి పదార్థం మీరు నోట్లో వేసుకున్నప్పుడు ఎంత తీసుకుంటారో అంత ఇష్టంగా కనుక మీరు ప్రయత్నం చేస్తే మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం వస్తుంది. కానీ అయిష్టంగా చేస్తే, చిరాగ్గా చేస్తే, విసుగ్గా చేస్తే రాదు. ఆ చేసేది కూడా ఇష్టంగా చేస్తే స్వాధీనంలోకి వస్తాయి, కానీ అంటే రావు అని ఆచార్యులు వారు చెప్పుకున్న మాటలు ఎక్కడ చెప్పుకున్నాం మనం? మలికిపొట్లలో చెప్పుకున్నాం. తర్వాత తిండి, ఆహారం కాడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం తినే ఆహారం కాడ జాగ్రత్తగా ఉండాలి. మనం తినే ఆహారం కాడ జాగ్రత్తగా ఉంటే మనకి మనస్సు నిగ్రహంలోకి రావటానికి సహకరిస్తుంది, ఇంద్రియాల నిగ్రహంలోకి రావటానికి సహకరిస్తున్నది, శరీర ఆరోగ్యానికి సహకరిస్తుంది. ఆహార నియమం వల్ల ఆరోగ్యం సమకూరుతుంది. తర్వాత రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎవడైతే ఆహార నియమం ఉందో వాళ్ళకి 10 రోజుల్లో తగ్గి రోగం 5 రోజుల్లో తగ్గిపోతుంది. ఇంకేంటంటే వాళ్ళకి రోగ నిరోధక శక్తి, ఏదైనా రోగం వచ్చినా దాన్ని తట్టుకునే శక్తి పెరుగుతూ ఉంటుంది. ఎవడికి అజీర్తి లేని వాడికి, అంటే తిండి తగ్గుమాత్రంగా ఉన్నవాడికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వాడికి రోగం తగ్గి, ఎప్పుడైనా రోగం వచ్చినా తొందరగా తగ్గిపోతుంది. అందుచేత మనం బహు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఆ అధ్యయనం కూడా, మనం చేసే అధ్యయనం కూడా ప్రీతిగా చెయ్యాలి. ఏదైనా భగవద్గీత చదువుకున్నా, ఇంకోటి చదువుకున్నా, అది ఎలా చేయాలంటే ప్రీతిగా చెయ్యాలి, ఇష్టంగా చెయ్యాలి. ఎవరైనా ఒక ఋషి చెప్పే మాటలు కూడా అది మనం శ్రద్ధగా, అది మనం బాగుపడటానికి వాళ్ళు చెప్పారనేటువంటి అది దృష్టిలో పెట్టుకుని మనం తరించడానికి, అది ఉరయంలోకి తీసుకుని త్రికరణ శుద్ధిగా కనుక మనం పనిచేస్తే ఈ జన్మలోనే మనకు మోక్షం వస్తుంది. మనకి లోపల ఏదో చావన నేను ఒకటి ఉందంటున్నారు, సాగుతోటి పుట్టుకతోటి సంబంధం లేనటువంటి సత్యమైన నేను ఒకటి ఉందంటున్నారు. ఉందంటున్నారు మనకు తెలియదు, ఉందని చెప్తున్నారు పెద్దలు, చూసిన వాడు దర్శించిన వాడు చెప్తున్నారు. కానీ ఈ మూడు మనకు తెలుస్తున్నాయి, శరీరం తెలుస్తుంది, మనస్సు తెలుస్తుంది, మాట తెలుస్తుంది. దీని త్రికరణ శుద్ధి అంటారు. అంటే మనం ఏ పని చేసినా కాయ శరీరం ఒకటి, ఒకటి శరీరం, రెండు మాట, మూడు మనస్సు, ఈ మూడు ఒకటిగా ఉండి కనుక మనం పని చేస్తే మనకు మోక్షం వస్తుంది. శరీరము మాట మనస్సు ఒక్కటంటే ఒక్కటిగా ఉండి మనం పని చేస్తే మనకు మోక్షం, దాన్ని త్రికరణ శుద్ధి అంటారు. మనం పని చేస్తే సిన్సియారిటీ ఉండాలి. అక్కడ మనం చేసే ఈ పనిలోనే మనం సిన్సియర్గా చేయాలి, హృదయపూర్వకంగా చెయ్యాలి, నిండు మనస్సుతోడు చెయ్యాలి, ఈశ్వరార్పణ బుద్ధితోడు చెయ్యాలి, ఈశ్వరార్పణ బుద్ధితోడు చెయ్యాలి. తర్వాత మీరు ప్రపంచంలో మనకి అదృష్టం వస్తూ ఉంటుంది, దురదృష్టం వస్తూ ఉంటుంది. ఈ అదృష్టాలు దురదృష్టాలు గత జన్మలను బట్టి వస్తూ ఉంటాయి. మనకి ఈ అదృష్టం అనేది దురదృష్టం అనేది ఎలా వస్తాయంటే గత జన్మలను బట్టి వస్తాయి. ఇవన్నీ కూడా అసత్యమైన, ఈ జీవితం అంతా అసత్యమైన జీవితం. మీకు ఏదైనా అదృష్టం వచ్చినా అసత్యమే, దురదృష్టం వచ్చినా అసత్యం. మీకు ఏదైనా సంతోషం వచ్చినా అది కూడా అసత్యమే. మీకు ఏదైనా సంతోషం వస్తామనుకోండి, అది కూడా అసత్యమే. మీకు ఏదైనా దుఃఖం వచ్చినా అది కూడా అసత్యమే. ఇవన్నీ తలంపులు, సంతోషం ఒక తలంపు, దుఃఖము ఒక తలంపు, ఇవన్నీ తలంపులే. అయితే వీటిని గురించి మనం ఉద్రేకపడకూడదు. సంతోషం వచ్చినా ఉద్రేకపడకూడదు, సంతోషం వచ్చినా ఆ రెండు కూడా ఒకటి ఎమోషను, రెండు డిప్రెషను. ఈ రెండు సాధకుడికి పనికిరావు. మీకు ఏదైనా దురదృష్టం వచ్చింది అనుకోండి కుంగిపోతారు, దాన్ని డిప్రెషన్ అంటారు. సంతోషం వచ్చింది అనుకోండి పొంగిపోతారు, అది ఎమోషన్ అంటారు. అది అహంభావనకే, ఇది అహంభావనకే, అది అహంకరణకే, ఇది అహంకరణకే. ఈ రెండు సాధకుడికి పనికిరావు. మిగతా వాళ్ళు కూడా మనకు అనవసరం, సాధకుడికి పనికిరావు. డిప్రెషను అంటే మీకు ఏదైనా మీరు అనుకున్నట్టు జరగకపోతే డిప్రెషన్ వచ్చేస్తుంది, మీరు అనుకునేది జరుగుతుంటే ఎమోషన్ వచ్చేస్తుంది. ఇటు వెళ్తే కుంగిపోవటం, అటు వెళ్తే పొంగిపోవటం, ఆ రెండు సాధకుడికి పనికిరావు. బుద్ధి సమానంగా పెట్టుకోవాలి. అంటే భగవంతుడి యందు మనకి ఏదొచ్చినా భగవంతుడి ప్రసాదం కింద తీసుకోవాలి. మనకి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, అది భగవంతుడి ప్రసాదమే. సంతోషం వచ్చింది అనుకోండి, అది భగవంతుడి ప్రసాదమే. ఆ రెండు భగవంతుడు తెలియకుండా రావటం లేదు, ఆ రెండు కూడా భగవంతుడు తెలియకుండా రావటం లేదు. అంచేత మనం ఏం చేయాలంటే ఈ రాగద్వేషాలు, సంకల్ప కల్పాలు, ఇవన్నీ కూడా అసత్యమైన జ్ఞాపకం పెట్టుకోండి. మనకి ఇష్టం వస్తుంది, అవి ఇష్టం వస్తుంది, అయితే ఇది చెయ్యాలనుకుంటున్నాం, ఇది చేయకూడదు అనుకుంటాం, ఏదో అనుకుంటూ ఉంటాం. మామూలు సంకల్ప కల్పాలు వస్తూ ఉంటాయి, ఏదో తలంపులు వస్తూ ఉంటాయి, ఏదో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇష్టాలు వస్తాయి, అయిష్టాలు వస్తాయి, రాగద్వేషాలు వస్తాయి, ఇవన్నీ కూడా అసత్యమైన నేనకి. అంటే చచ్చిపోయి నేనకే ఇవన్నీ కూడా, ఇవన్నీ చనిపోయే నేనికి వస్తాయి. డయింగ్ అయ్యి అండయింగ్ అయ్యి, చనిపోయే నేను, చావను నేను, మనకు వచ్చే తలంపులు, మనకు వచ్చే ఉద్రేకాలు, ఇవన్నీ ఎవరికి వస్తున్నాయి? చనిపోయే నేనికి వస్తాయి, చనిపోయే నేనుకు వస్తాయి, అన్నీ చనిపోయే నేనుకు వస్తాయి. దేహం చనిపోయినప్పుడు ఏనేనైతే చనిపోతున్నాయి అనుకుంటున్నాము. ఈ దురదృష్టం దానికి, అదృష్టం దానికే. ఇంతకీ ఈ గొడవలు ఎందుకు చెప్తున్నాం అనుకుంటే ఈ వ్యవహారం అంతా అసత్యమైన వ్యవహారం. మీకు మీరు ఇంటికాడ ఇబ్బంది పడవచ్చు, ఉదాహరణ చెప్తున్నాను, అది అసత్యమే, అది అసత్యమే. ఏ దేంట్లో చైతన్యం దృష్టితో చూస్తే, ఆత్మ ఆ నిజమైన నేను దృష్టితో చూస్తే, చైతన్యం దృష్టితో చూస్తే, భగవంతుడి దృష్టిలో చూస్తే, మీరు ఇంటికాడ ఇబ్బంది పడినా అసత్యమే. మీకు 1000 కోట్లు డబ్బున్నా అసత్యం, మీకు 1000 కోట్లు డబ్బున్నా అసత్యం. ఏది భగవంతుడి దృష్టితో చూస్తే 1000 కోట్లు డబ్బున్నా అసత్యం, మీరు ఇంటికాడ ఇబ్బంది పడుతున్నా అసత్యమే. ఏ కోణంలోని చూసినప్పుడు? భగవంతుడి కోణంలోని చూసినప్పుడు, భగవంతుడి దృష్టిలో మనం చూసినప్పుడు ఇదంతా అసత్యం. ఈ వ్యవహారమే అసత్యం. అసలు తర్వాత మన బుద్ధి మంచిది కాదు. ఏం చేద్దండి, పూర్వజన్మల నుంచి మనం సత్కర్మలు చేసి ఉంటే, మంచి మాటలు చెప్పుంటే, మంచి విషయాలు ఎంత అంటే, భగవంతుని స్మరించుకుంటా అంటే, భగవంతుని ధ్యానం చేసుకుంటా అంటే, మంచి బుద్ధి వచ్చి ఉండేది ఈ పాటికి మనకు. ఆ పూర్వపుణ్యం లేకపోవటం వల్ల భగవంతుడు లేడను, భగవంతుడు చెప్పిన మాటలు అసత్యమను ఇలా అనుకుంటూ ఉంటాం. ఇంచేత పూర్వపుణ్యం లేకపోవటం. అది మనం దేవుడికి ఎలాగైతే నమస్కారం పెడుతున్నామో, గురువుకి ఎలాగైతే నమస్కారం పెడుతున్నామో, మంచి కర్మకు కూడా నమస్కారం పెట్టాలి. ఈనాటికైనా ఏనాటికైనా మంచి పని చేసేవాడికి భగవంతుడి వైపు కాడి బుద్ధి తిరుగుతుంది, కానీ చెడ్డ పనులు చేసేవాడికి తిరగదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సత్కర్మ కూడా, ఎవరైనా సత్కర్మ చేశారనుకోండి, మంచి కర్మ చేశారనుకోండి, ఆ కర్మకు కూడా నమస్కారం పెట్టాలి. ఏం చేత సత్కర్మకు మనం నమస్కారం పెట్టాలంటే, ఆ సత్కర్మ అలా చేయగా వాడి బుద్ధి ఎప్పటికైనా పరమాత్మ వైపు తిరుగుతుంది. ఇవాళ వెంటనే కాకపోవచ్చు, ఎప్పటికైనా తిరుగుతుంది. అయ్యే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం మనకు లేదు. ఒక క్షమ లేదు, ఓర్పు లేదు. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఏ ఊహలు వచ్చినా, ఏ ఆలోచనలు వచ్చినా, అన్నిటికీ అధిష్టానమే కారణం. అధిష్టానం అంటే శరీరం కారణం. ఇంకే ఏ ఆలోచన రానివ్వండి, మంచి తలంపులు రానివ్వండి, చెడు తలంపులు రానివ్వండి, ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మీ దేహమే కారణం. తర్వాత ఇంకోటి, ఈ దేహం నేననే బుద్ధి మనకు అపకారం చేస్తుంది, కానీ ఈ ప్రపంచం అంతా నేను అనుకుంటా అనుకోండి, అనుకోండి, అదేం మనకు అపకారం చేయదు. ఈ ప్రపంచం అంతా నేనే, ఈ సృష్టి అంతా నేనే అనుకుంటా అనుకోండి, అది మనకేం అపకారం చేయదు. అపకారం చేస్తే కదా ఉపకారం చేస్తుంది. ఎక్కువ అపకారం చేసేది ఏంటంటే, ఈ దేహం, ఈ శరీరం మాత్రమే నేను, ఈ దేహమే నేను, ఇది ఒకటే నేను అనేటువంటి ఏ బుద్ధి అయితే, ఏ నేనైతే దేహానికి పరిమితం అయిపోతుందో, ఏ నేనైతే దేహాన్ని కేంద్రంగా పెట్టుకుని పనిచేస్తుందో, అది అపకారం చేస్తుంది. కానీ ఈ ప్రపంచం అంతా నేను అనుకుంటే, ఆ నేను మటుకు మనకేం అపకారం చేయదు. నిన్న మన ముఖ్యమంత్రి గారి తల్లిగారు చనిపోయారు. మన ముఖ్యమంత్రి గారి తల్లిగారు చనిపోతే గవర్నర్ గారు పరామర్శకు వచ్చారు. ముఖ్యమంత్రి గారు ఆ తల్లిగారి శవాన్ని చూడటానికి పరామర్శ వచ్చారు గవర్నర్ గారు. అంతే, అది మామూలు అనుకోండి పరామర్శ చేయటం. అతను ఆయన ఏమో తల్లి కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి గారు వాళ్ళ అమ్మ కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నాడు. మా అమ్మ మమ్మల్ని చాలా బాగా చూసింది, మా అమ్మ ఇంకా కనపడదని ఏడుస్తున్నాడు. ఏడుస్తాను ముఖ్యమంత్రి గారు వాళ్ళ తల్లిని చూసుకుని ఏడుస్తాంటే, గవర్నర్ గారు ఒక మాట అన్నారు. ఈజిప్ట్ అని ఒక దేశం, ఆ దేశంలో ప్రజలు ఏం చెప్పుకుంటారటండి, తల్లిదండ్రులను బాగా చూసే వాళ్ళు కూడా ఎంతో కొంత ప్రజలను చూస్తారు, తల్లిదండ్రులను కూడా అసలు చూడని వాళ్ళు ఇంకా ప్రజలనే చూస్తారని నేను రాత్రి గవర్నర్ గారు చెప్తున్నారు. ఈ మాట, తల్లిదండ్రులు ఎంతో కొంత చూసిన వాళ్ళు ప్రజలను చూస్తారు, తల్లిదండ్రులే చూడని వాళ్ళు ఇంకా ప్రజలనే చూస్తారు. ఆయన తల్లి చనిపోయిందని దుఃఖం వస్తుంది కనుక, అది సహజం. అది తల్లి మీద ప్రేమ కొలది, తల్లి మీదే ప్రేమ లేని వాడికి, తండ్రి మీదే ప్రేమ లేని వాడికి దేశం మీద ప్రేమ ఏంటి, సమాజం మీద ప్రేమ ఏంటి అంటున్నాడు. అది అంటే కొంతమందికి తల్లి అక్కర్లేదు, తండ్రి అక్కర్లేదు, వాడు పొట్ట వాడు గొప్ప తప్పించి ఏం అక్కర్లేదు. అంటే ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మనం నేర్చుకునే విషయాలు ఉంటే నేర్చుకోవడం కోసం, అంటే కాలక్షేపం కోసం కాదు. మనం నేర్చుకునే విషయాలు ఏమైనా ఉంటే నేర్చుకోవడం కోసం చెప్తున్నాను. ఇది తర్వాత భగవంతుడు అనే వాడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం మనకు లేదు. అది విశ్వాసం ఉంటే మన మనస్సు అణిగిపోతుంది. భగవంతుడు అనేవాడు అక్కడ ఉన్నాడు అనేటువంటి మనకు పూర్ణమైన విశ్వాసం కనుక ఉంటే పెద్ద సాధనతోటి పని లేకుండా మనస్సు అణిగిపోతుంది. రామకృష్ణ పరమహంస గారు చెప్పేవారు, కృపాసిద్ధులు సాధన సిద్ధులు అని. అంటే కష్టపడి సాధన చేసి సిద్ధి పొందుతారు. అట్ని కొంతమంది కష్టపడతారు సాధన చేసి, ప్రాణాయామం చేసి, జపం చేసి, ధ్యానం చేసి, చాలా కష్టపడి సాధన చేసుకుని జపం చేసి సిద్ధి పొందుతారు. కొంతమంది కృపాసిద్ధులు ఉంటారు అట. ఆ దేవుడి కృప వల్ల, దేవుడి దయ వల్ల జ్ఞానం వచ్చేస్తున్నట్టు వాళ్ళకి. రమణ మహర్షి గారు కూడా అటువంటి ఆయన. ఆయన పెద్ద సాధన చేయలేదు. సాధన సిద్ధులు కృపాసిద్ధులు అంటే వాడి పాపం కష్టపడి మోక్షాన్ని తెచ్చుకుంటారు. కొంతమంది వాళ్ళు కష్టపడిపోయినా భగవంతుని దయ వల్ల అడిగి వాళ్ళకి మోక్షం ఇచ్చేస్తాడు అతను. అంటే వాళ్ళకి భగవంతుడు ఉంటాడని సవ్యమైన విశ్వాసం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ప్రపంచం మన అందరం ఏంటంటే ఎంత నటించినా ప్రపంచం నిజం అనుకుంటున్నాం, ప్రపంచం సత్యం అనుకుంటున్నాం, దేవుడు అసత్యం అనుకుంటున్నాం. ఆ కృపాసిద్ధులు ఎటువంటి వాళ్ళు అంటే భగవంతుని సత్యం అనుకుంటారు అంటే లోకం అసత్యం అనుకుంటారు. మామూలు లోకంలో మనలాగా ఉంటారు, కూర్చుంటారు, నడుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, కానీ ఇదంతా అసత్యం అనుకుంటారు. భగవంతుడి మటుకు సత్యం అనుకుంటారటండి, ఇదంతా అసత్యం అనుకుంటారు. మీరు విమర్శించిన అసత్యం అనుకుంటారటండి, మీరు పొగడ్తలు చేసిన అసత్యం అనుకుంటారటండి, వాళ్ళ క్షమ వాళ్ళు విడిచిపెట్టారటండి, మీరు విమర్శిస్తే వికారం తెచ్చుకోరటండి, మీరు ఒకవేళ పొగిడితే వికారం తెచ్చుకోరటండి. వాడేటండి భగవంతుడు, వాడి లోకం అసత్యం అనుకుంటాడు. అసత్యం నుంచి ఆడికి వికారేందుకు, భగవంతుడే సత్యం, లోకం అసత్యం. వాళ్ళు అటండి, వాడు పెచ్చేదిన మోక్షం కావాలని సాధన చేయరటండి. అయ్యో వీడు నేను సత్యం అనుకుంటున్నాడు, లోకం అసత్యం అనుకుంటున్నాడు అని ఆడేం సాధన లేకుండా భగవంతుడు అడిగి మోక్షం ఇచ్చేస్తాడటండి. వాళ్ళు కృపాసిద్ధులు అటండి, భగవంతుడు దైవాన్ని ఇచ్చి వెళ్ళిపోతాడు అంటున్నాడు. ఇప్పుడు మనం కూడా ఎంతో కొంత భక్తులేవాళ్ళు, భక్తిగా భక్తి లేకుండా లేవండి మనం కూడా. అయితే మన హృదయంలో ఈ ప్రపంచమే సత్యం అన్నంత గట్టిగా దేవుడు సత్యం అనే భావన మనలో లేదు. ఈ నేను ఈ మనుషులను చూస్తున్నాను కదండి, ఇదంతా స్వప్నమండి. నా దేహం స్వప్నమే, మీ దేహం స్వప్నమే. ఈ నిజం అనుకుంటున్నాం, దేవుడు అసత్యం అనుకుంటున్నాం. కొంతమంది వాళ్ళు పెద్ద సాధన చేయరట్టున్న భగవంతుడే సత్యం, ఆయన చెప్పిన మాటే సత్యం, భగవంతుడు వేరే కాదు, భగవంతుడి మాట వేరే కాదు అని గాఢమైన విశ్వాసం ఉంటుంది అట్టిన వాళ్ళు. ఏమైనా ప్రపంచం మనలాగే ఏదో నాలుగు మెతుకులు తింటారు, తిరుగుతూ ఉంటారు, వాళ్ళు చేతులు చేస్తారు, వాళ్ళు ఏం గొప్పలు చెప్పరు, పబ్లిసిటీ కోరుకోరు, గౌరవాలు కోరుకోరు, ఏమి కోరుకోరు, ప్రశాంతంగా ఉంటారు, శాంత చిత్తంతో ఉంటారు, ఏమి వికారాలకి లోనికారు. వాళ్ళు నిర్వికారంగా ఉంటారు, నిరాడంబరంగా ఉంటారు. అసలు లోకం మీదే నమ్మకం లేనప్పుడు లోకంలో జనం మెచ్చుకోవాలనే బుద్ధి వాళ్ళకి ఎందుకు ఉంటుందండి? ఈ మెప్పులు కూడా అసత్యం అని వాళ్ళకి తెలుస్తూ ఉంటుందండి. అంచేది వాళ్ళ కృపాసిద్ధి రట్టింది. అయ్యో వీళ్ళు లోకాన్ని నమ్మటం లేదు, నన్ను నమ్ముతున్నారని వాడు అంటాడనే కృపాసిద్ధి. కృప ఆయన దయవల్ల వాళ్ళకి మోక్షం ఇచ్చేస్తాడు. సాధన సిద్ధులు కృపాసిద్ధులు. మనం అటు నచ్చటం లేదు, ఇటు నచ్చటం, మనం ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాకుండా పడి ఉన్నామండి. అది కష్టపడి సాధన చేసుకుంటున్నానంటే అది లేదండి. పోనీ భగవంతుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉందంటే అది లేదండి. కష్టపడి సాధన చేసుకుంటున్నామంటే అది కనపడదండి. కొన్ని పరిపూర్ణమైన 100 రూపాయలు భగవంతుని నమ్ముతున్నామంటే అది లేదండి. కొన్ని 50% లేవండి. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, శంకరాచార్యుల వారు ఏమన్నారంటండి, ఇవాళ పొద్దుటి నుంచి మేఘాలుగా ఉన్నాయి, రోజు ఎండ కాస్తుంది, ఈవేళ పెద్ద ఎండ కాయలేదని. ఎక్కువ మేఘాలుగా ఉన్నప్పుడు సూర్యుడు కనపడ్డు, సూర్యుడు మీ కళ్ళకు కనపడటం లేదని సూర్యుడు లేడనుకోవటం ఎటువంటిదో, మీ దేహభావన వల్ల, మీ అహంకారం వల్ల, ఈ మనస్సులో వచ్చే వికారాల వల్ల. మీ హృదయంలో దేవుడు ఉన్నాడు, అంతర్యామి హృదయంలో ఉన్నాడు, లోపల ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. ఈశ్వరుడు ఉన్నాడు, పురుషుడు ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. అయితే వాడికి దేహం లేదు. అది ఇంకోటి మనస్సుకి దేహం కావాలి, మనస్సుకి ఇంద్రియాలు కావాలి, కానీ ఆత్మకి దేవుడు అక్కర్లేదు. అని ఆత్మకి దేహం అక్కర్లేదు, ఆత్మే ఆత్మకి దేహం అక్కర్లేదు, మనస్సుకి దేహం కావాలి. వాడు లోపల ఉన్నాడు, దేహంతో సంబంధం లేకుండా ఉన్నాడు. ఆచార్యులు ఒకసారి రెచ్చిపోయారండి. ఈ మనస్సులో ఇష్టాలు ఉంటాయి, అయిష్టాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి. ఈ మనస్సు అంతా కోపాలతో ఏడుస్తున్నారు అందరిని, అందరూ చిరాకులే. అంటే అందరికీ పైకి అందరికీ గర్వాలే, పైకి ఆ గర్వం కనపడకుండా చూసుకుంటున్నారు. మనసులో గర్వం, మనసులో చిరాకు, మనసులో విసుగు, శరీరం అంతా మలం, శరీరం అంతా మూత్రం, శరీరం అంతా ఎముకలు, శరీరం అంతా రక్తం, శరీరంలో చీము, శరీరంలో అది ఉంది, మనస్సులో ఇది ఉంది. ఈ శరీరంతో మనస్సుతోటి లోపల ఆత్మ, ఈ శరీరంతో మనస్సుతో ఈ చండాలంతో ఆత్మను పోలుస్తారా అన్నాడు ఆచార్యులు వారు. ఈ చండాలంతో ఆత్మను పోలుస్తారు. ఈ మనస్సే దరిద్రం. అసలు పోయి శరీరంలో ఏమైనా బంగారం ఉందా? శరీరాన్ని పోసి చూడండి, లోపల ఏముంది? మలం ఉంది, మూత్రం ఉంది, రక్తం ఉంది, ఎముకలు ఉన్నాయి. ఏ కదా శ్మశానంలో కాలిపోయి ఈ దేహంతో పోయి మీ మనసులో గొప్పగా ఉన్నాయా? గొప్పగా లేదు. అందులో ఏమన్నా ఇష్టాలు ఉన్నాయి, అయిష్టాలు ఉన్నాయి, కోపాలు ఉన్నాయి, తాపాలు లేవు, ఒక క్షమ లేదు, ఒక ఓర్పు లేదు, సహనం లేదు. మనస్సు అంతా దరిద్రం, శరీరం అంతా ఎముకలు గూడు, మనస్సులో చెడ్డ ఆలోచనలు, చెడు తెలంపులు. ఈ శరీరంతో ఈ మనస్సుతోటి మీ హృదయంలో ఉన్న పురుషుని పోలుస్తారు. ఎంత అపచారం, ఎంత అపచారం. ఎందుకంటే అపచారం ఏం కావాలి? అసలు ఉన్నాడని మీకు తెలియటం లేదు. ఇంకే మేఘాలు ఉన్నప్పుడు సూర్యుడు కనపడ్డ, అసలు వర్షాకాలంలో కొన్ని రోజులు సూర్యుడు కనపడ్డ, మేఘాలు దట్టంగా ఉన్నప్పుడు సూర్యుడు కనపడ్డ. మేఘాలు దట్టంగా ఉన్నాయని సూర్యుడు లేడనుకోవటం ఎటువంటిది? మనకున్న అహంభావన వల్ల, మనకున్న అసత్యమైన వల్ల, మనకున్న దేహబుద్ధి వల్ల, మనకున్న దేహబుద్ధి వల్ల లోపల ఉన్న పురుషుడు కనపడటం లేదు. నీ కనపడటం లేదని, సూర్యుడి కనిపించడం లేదని సూర్యుడు లేడనుకోవటం ఎటువంటిదు? నీ పాడు బుద్ధి వల్ల లోపల ఉన్న ఈశ్వరుడిని కనపడటం లేదని దేవుడు లేడనుకోవటం కూడా అటువంటిదే అన్నాడు ఆచార్యుల వారు. అంటే నీకు ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే మీరేం టెన్షన్లు పెట్టుకోకుండా, అంత అసత్యమైన జీవితం, వ్యవహారాలన్నీ అసత్యం. నీ మళ్ళీ ఈ అసత్యాన్ని చూసి మనం ఏం టెన్షన్ ఏం పెట్టుకోవద్దు. వ్యవహారం అంతా అసత్యం, స్వప్న సమానం. వ్యవహారం అంతా స్వప్న సమానం. అది ఎప్పుడో కృపాసిద్ధి కలుగుతుంది. రమణ మహర్షి గారు చూడండి, ఆయనకి అసలు లోపల పురుషుడు ఉన్నాడని తెలియదు. హృదయంలో ఒక సత్యమైన నేను ఒకటి ఉంది, సత్యమైన నేను ఒకటి ఉంది, లోపల పరమాత్మ ఉన్నాడు, లోపల పరమాత్మ ఉన్నాడు. చాలు ఎలా ఉంటుందో తెలియని వాడు ఒకడు ఉన్నాడు, భగవంతుడు అనేవాడు లోపల ఉన్నాడు. వాడు నిజమే, ఆ హృదయంలో ఉన్నది నిజం ఒకటి ఉంది. దానికి చావుతోటి పుట్టుకతోటి సంబంధం లేదు, అది సద్వస్తువు, సత్య వస్తువు. ఆ హృదయంలో బ్రహ్మం ఒకటి ఉంది, అది ఆయనకి తెలియదు. అసలు ఉందని కూడా ఆయనకి తెలియదు. దేహం మీద వచ్చి మరణం పడింది, మరణం వచ్చి దేహం మీద పడిపోయింది, వచ్చి దేహం పడి దేహం శవం కింద అయిపోయింది. దేహం శవం కింద అయిపోయి ఏంటి, దేహం చనిపోయింది ఏంటి అనుకున్నాడు. నిజంగా చనిపోయింది దేహం, దేహం చనిపోయింది ఏంటి అనుకున్నాడు. మరి దేహం చనిపోయినప్పుడు నేను చనిపోవాలి కదా, ఏంటి నాకు చావు రావటం లేదేంటి, నేను చావు లేకుండా ఉన్నానేంటి అనుకున్నాడు. అంటే దేహం చనిపోయింది, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోవాలి, నేను చనిపోవటం లేదు, దేహం చనిపోయినప్పుడు నేను చనిపోవటం లేదు, నేను చావు లేకుండా ఉన్నానే. ఆ దేహానికి ఎప్పుడైతే మరణం వచ్చిందో ఆ దేహంతో తాదాత్మ్యం పొందే అసత్యమైన నేను లోంచి సత్యమైన లేనిలోకి జంప్ చేయించేశాడు ఈశ్వరుడు. జంప్ చేయించేసేప్పుడు వాడి దేహం చనిపోయినప్పుడు నేను ఉన్నానంటే ఆ దేహం అలా లేనిపోయింది, దేహం లేని లేని వ్యక్తమైంది. అంటే వాడికి బ్రహ్మస్వరూపం అర్థమైపోయింది, గురువు అయిపోయాడు, దేవుడు అయిపోయాడు, ఒక జంప్ అంత అయిపోయింది. వాడి కృపాశించుడు పేచీలు పెడితే ఎలా కూర్చుని ఈశ్వరుడు కృప చేశాడు అయిపోయింది. ఇదంతా 10 నిమిషాలు ఈ డ్రామా అంత అయిపోయింది. అసలు చావులేని సత్పదార్థ అక్కడ ముగ్గుపోయి ఉన్నాడు. యోగ్యత వచ్చింది, అర్హత వచ్చింది, ముగ్గుపోయి ఉన్నాడు. దేవుడు కరుణించాడు, అడి కృపాసిద్ధుడు. ఆ కృపాసి ఆ నిజమైన నేను తెలిసినవాడు, ఆ నిజమైన నేను, ఆ నిజమైన నేను అనుభవంలోకి వచ్చినవాడు, వాడు ఏది చేసినా చేయని వాడు తెలుసా మనం, వాడు ఏది చేసినా చేయని వాడితో సమానం. ఏం చేయదంటే అదేమీ చేయదు. రామకృష్ణ పరమహంస గారు ఒక మాట చెప్పారు, రేడియో పాడతాను, రేడియో పాడుతుంది. పాడతా అంటే మీరు ఎప్పుడైనా రేడియో భద్రపడి చూస్తే పాడివాడు అక్కడ కనపడ్డాడు. రేడియో పాడతాముగా పాడివాడు మనకు కనపడటం లేదు, అండ్ రేడియోని భద్రపడి చూస్తే పాడివాడు అక్కడ కనపడ్డాడు. అలాగే జ్ఞాని మాట్లాడుతుంటే జ్ఞాని లోపల ఎక్కడున్నాడంటే ఈ మనలాంటి నేను అక్కడ లేదు, ఈ నేను అక్కడ లేదు. మీకు అర్థమవుతుందా? అంటే పాట ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచో వస్తే పాడుతామంటే మీ రేడియో వినిపిస్తాను అంతే. అలాగే ఆ నిజమైన నేను అనుభవంలోకి వచ్చిన వాడు, వాడు 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 ఏదో ఏ మాట అనిపిస్తే జ్ఞాని నోటంటే ఆ మాట వస్తుంది. వాడు ఏ పని చేస్తే పని చేస్తాడు, వాడికి కర్తృత్వం లేదు. అంచేత కర్తృత్వం ఏ ఆత్మకి కర్తృత్వం లేదు. అంచేత ఆత్మను తెలిసిన వాడికి దుఃఖం లేదు. ఆత్మకి కర్తృత్వం లేదు, ఆత్మకి కర్తృత్వం లేదు కాబట్టి ఆత్మను తెలుసుకున్న వాడికి దుఃఖం లేదు. ఎవడు ఎంతటి వాడైనా, ఎంత నీకు ఎన్ని ఎంత డబ్బు ఉందన్నా, ఎంత గౌరవం ఉందన్నా, ఎన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఎన్నున్నా సరే, ఆత్మజ్ఞానం లేకుండా దుఃఖంలోంచి ఎవడో బయటికి రాలేడు. ఆత్మజ్ఞానం లేకుండా వేరుభావంలోంచి ఎవడో బయటికి రాలేడు. ఆత్మజ్ఞానం లేకుండా అఖండ భావన ఎవరికీ కలగదు. ఆత్మభావన లేకుండా అఖండ భావన ఎవరికీ కలగదు. ఇష్టాలు అయిష్టాలు కూడా అహంభావనకి, అహంకరణకి ఇష్టాలు అయిష్టాలు. నిజమైన దానికి ఇష్టం లేదు, అది ఇష్టం లేదు. వాడు దేవుడు ఎలా ఎలా పలికిస్తే అలా మాట్లాడతాడు. అంటే వాళ్ళ దేహం అహంకారం స్వాధీనంలో ఉండదు, అహంభావన స్వాధీనంలో ఉండదు, ఈశ్వరుడి స్వాధీనంలో ఉంటుంది. అంటే వాడు చేసిన చేయని వాడు సమానం. శాస్త్రంలో ఒక మాట చెప్తారు, జ్ఞాని ఏ పని చేసినా ఇతరుల కోసమే. ఇంకా దేహగతమైన నేను అక్కడ ఉండదు. రామకృష్ణ పరమహంస గారు చేతి ఏదైనా లడ్డు ఉందనుకోండి, ఆ టైంకి ఆయన చేతిలో ఏదైనా తిని తింటే వివేకానంద వచ్చాడు అనుకోండి, చిన్నపిల్లడప్పుడైనా. అంటే వివేకానంద ఇంటర్మీడియట్ బిఏ చదువుకునే రోజుల్లో నరేన్ దగ్గర రా దగ్గర రాని వరకు ఈయన చేతితోటి ఆ నోట్లో తినిపి అంటే లడ్డు ఇవ్వకుండానికి తినిపించేవరకు ఎవరికండి నరేంద్రుడికి తినిపించేవరకు. అరే నేను ఎందుకు తినిపిస్తున్నాను అనుకుంటున్నావు వీడికి, వీడు ఎందుకు తినిపిస్తున్నారో, వీడికి లడ్డు ఎందుకు తినిపిస్తున్నారో, నా కోసం కాదు భవిష్యత్తులో వీడి జనాలకు ఉపయోగపడతాడు, ఆ ఎందుకు తినిపిస్తున్నాను నేను. వాడు జ్ఞాని. నిన్న కూడా రాష్ట్రపతి గారు ప్రసంగంలో అస్తమాన వివేకానంద గురించి చెప్పారు. ఎందుకు ఈ చట్టాలు ఎందుకు, బిల్లులు ఎందుకు, దేశం బాగుపడాలంటే మనుషులు మంచివాళ్ళైతే దేశం బాగుపడుతుంది, ఎన్ని చట్టాలు చేస్తే మనిషి బాగుపడుతుంది అంటే. వివేకానంద అన్నవాడు ముందు మనుషులు మనుషులుగా మంచివాళ్ళ కింద తయారు చేయండి, మనుషులకు సహృదయం కలగజేయండి, వాళ్ళు మంచే చేస్తూ ఉంటారా అని వివేకానంద చెప్పాడు. రాష్ట్రపతి గారు నిన్న ప్రసంగంలో అస్తమాన వివేకానంద గురించి చెప్పాడు. ఈ చట్టాల వల్ల ఎవడద్దు, మీరు అందరూ మంచిగా ఉండాలని చట్టం చేస్తే మీరు మంచిగా ఉంటారా, అది లోపల నుంచి రావాలి కనది. ఇరే వీడి లడ్డు ఎందుకు తినిపిస్తున్నారంట మీకు, వీడికి మిగతా వాళ్ళందరూ అలా చూసారు ఏంటి వీడికి లడ్డు తినిపిస్తున్నాడు మనం అందరూ ఇక్కడ కూర్చుండగానే అంటే ఆయన అన్నారు ఏంటి ఇలా తినిపిస్తున్నాడేంటి పరమహంస గారు. అలా అనుకోకండి రా బాబు, అలా అనుకోకండి, వీడి భవిష్యత్తు చాలామంది జనాలకు ఉపయోగపడతాడరా, నా కోసం కాదు, నా కోసం వీడికి లడ్డు తినిపించడం లేదు, ఇతరులకు ఉపయోగపడతాడని లడ్డు తినిపిస్తున్నాంటరా అన్నాడు. వాడికి జ్ఞానం. అయితే తల్లిదండ్రుల్లాగా నడటం ఇక్కడ అక్కడ కూర్చున్న భక్తుడు, అయితే తల్లిదండ్రులు కూడా పిల్లలకు లడ్డూలు తినిపిస్తారు, మీరు కూడా అలాగా తినిపిస్తున్నారు, ఏమన్నావు నువ్వు అన్నాడు రామకృష్ణుడు. తల్లిదండ్రులకి స్వార్థం ఉంటుంది, ఈ పిల్లల్ని పెంచితే వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, మమ్మల్ని చూస్తారు బాగానే, తల్లిదండ్రులకి స్వార్థం. అలా స్వార్థం చూడు నేను తినిపిస్తున్నానా, నరేంద్రుడికి ఏమన్నావు రా నువ్వు, ఏం కూశావు అన్నాడు రామకృష్ణుడు. తల్లిదండ్రులతో పోలుస్తావని అన్నాం, తల్లిదండ్రులు స్వార్థపరులు, ఏం కూశారావు నువ్వు అన్నాడు రామకృష్ణుడు. తల్లిదండ్రులు స్వార్థపరులు, వాళ్ళు బాగా పిల్లల్ని పెంచితే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి మనల్ని చూస్తారని స్వార్థంతో చూస్తారు వాళ్ళు కూడా. నన్ను తల్లిదండ్రులతో పోలుస్తావా నేను, అలా నాకేం స్వార్థంతో వీడికి నేను లడ్డు పెట్టలేదురా నరేంద్రుడికి, ఏం కూశావు నువ్వు, ఏమన్నావరా నన్ను తల్లిదండ్రులతో పోలుస్తావా అన్నాడు రామకృష్ణుడు. ఏం కోస్తున్నావరా నువ్వు, తల్లిదండ్రులతో పోలుస్తావు, తల్లిదండ్రులు లడ్డులు పెడతారు, అయితే నేను అలా పెడుతున్నానా, వాళ్ళ స్వార్థంతో ఈ పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిన తర్వాత మమ్మల్ని చూస్తారు, మేము ముసలాడు అయిన తర్వాత మమ్మల్ని చూస్తారు, నాకు రోగం వస్తే హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేస్తారు, ఏ 90 స్వార్థాలు ఉంటాయి తల్లిదండ్రులకి, అలా పెడుతున్నాను అనుకుంటున్నావు లడ్డీడికి, ఏం కూశావరా నువ్వు అన్నాడు రామకృష్ణ. తల్లిదండ్రులతో పోలుస్తావా నన్ను, వీడేదో నన్ను ఉద్ధరిస్తాడని, ఆయన ఆయన గురువు ఆయన ఉద్ధరించేదండి వివేక, వీడేదో నన్ను ఉద్ధరిస్తాడని లడ్డు పెడుతున్నాడు అనుకుంటున్నావు, తల్లిదండ్రులకైతే స్వార్థం ఉంటుంది, అలా నేను స్వార్థంతో చేస్తున్నాను నేను, నన్ను ఆడు ఉద్ధరించేదండి అని ఆయన అవతార పురుషుడై ఉన్నాడు, పరమహంస అయి ఉన్నాడు, సిద్ధ పురుషుడై ఉన్నాడు వివేకానంద, ఆయన ఉద్ధరించేదేంటి, ఎవడు అనుగ్రహం వల్ల ఈయనకి జ్ఞానం కలిగిందో వాడిని వీడే ఉద్ధరిస్తాడు. తల్లిదండ్రులతో పోలిస్తావరా నన్ను, తల్లిదండ్రులు స్వార్థపరులు, ఈ పిల్లల పెద్దవాళ్ళు అయితే మనల్ని బాగు చేస్తారని వాళ్ళు ఏం చూసుకుంటూ ఉంటారు, తప్పని ఆయన చెప్పడం లేదు, నన్ను ఆడపడి పోల్చొద్దని చెప్తున్నాడు రామకృష్ణుడు. అది ఏం కోస్తున్నావరా ఏం కూశావు అన్నాడు. అది నేను సాధన చేసుకుంటున్నాను, భగవంతుడు భక్తుడు అడుగుతూ నేను సాధన చేసుకుంటున్నాను, చేసుకునేటప్పుడు మనసు ఎప్పుడైనా నిర్మలంగా ఉన్నప్పుడు సంతోషం వస్తుంది, సంతోషం కూడా వస్తుంది సాధన చేసేటప్పుడు, అంటే మనసులో తలంపులు తగ్గిపోతే ఎప్పుడూ సంతోషం, లోపల సంతోషం కొంచెం అందుతూ ఉంటుంది మనకి, సంతోషం వస్తుంది నాకు, సాధన ఏదో చేసుకుంటున్నాను లోపల సంతోషం తెరుస్తుంది అని ఈ భక్తుడు అంటున్నాడు. భక్తుడు ఒకడు చెబుతున్నాడు, అంటే భగవాన్ ఏమంటున్నారంటే నీకు ఎప్పుడన్నా సంతోషం కలగొచ్చు, అదే చివరి స్థితిని ఆగిపోకు, అదే పరమస్థితిని ఆగిపోకు, నీకు ఎప్పుడైనా సాధన చేసుకున్నప్పుడు సంతోషం ఉండొచ్చు, బాగుంది బాగుంది అనిపించచ్చు, ఎప్పుడైనా శాంతిగా ఉండొచ్చు అని ఉండొచ్చు. అక్కడితో ఆగిపోకు, ఇంకా లోపలికి వెళ్ళాలి. నువ్వు మనస్సు లోపలికి వెళితే జ్ఞానం, బయటకు వస్తే అజ్ఞానం. మనస్సు లోపలికి వెళితే బంగారం, లోపలికి బయటకు వస్తే అహంకారం. అయ్యి నీ మనస్సు లోపలికి వెళ్ళేటప్పుడు ఒకసారి సంతోషం రావచ్చు, ఇవన్నీ రావచ్చు, అక్కడితో ఆగిపోకు, అక్కడి నుంచి ఆగిపోకు. మనస్సు కూడా అహంకారమే, మనసు శరీరం కూడా అహంకారమే, ఇవన్నీ అహంకారం పార్టీలోనే ఉన్నాయి. మనస్సు దేహము బుద్ధి ఇవన్నీ అహంకారం పార్టీలోనే ఉన్నాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుశిక్షిత అవస్థ అన్నీ బుద్ధికే, ఇవన్నీ అహంభావన పార్టీలో ఉన్నాయి. వెళ్ళాలి కదా, నువ్వు లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. ఇదే రమణ మహర్షి గారు చెప్పారు, చెల్లోని బంగారం పడిపోతే ఎంత లోతులు అది పడిపోయిందో అంత లోతులు ముడిగితేనే కానీ నీకు ఆ బంగారం, నీ బంగారం నీకు దొరకదు కదా. ఈ ఆత్మ ముత్యం, ఈ ఆత్మ సత్యం, ఈ బ్రహ్మం నిర్వికారమైనది, ఈ నిర్వికారమైనది. అది లోపల ఎంత నీ హృదయం యొక్క లోయల్లో ఎంత దూరంలో ఉంటో అంత దూరంలోకి నీ మనస్సును పంపితే కదా నీకు దొరికేది. ఈ మధ్యలో నీకు సంతోషం రావచ్చు, ఈ మధ్యలో నీకు కొంత ఏదైనా సిద్ధులు కలగవచ్చు, ఈ మధ్యలో నీ కోరి నువ్వు అనుకున్న కోరికలు నెరవేరుతూ ఉండొచ్చు. అక్కడ ఆగిపోకపోయా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నువ్వు ఏ వస్తువు అయితే నీకు దొరకాలో, ఏ వస్తువు అయితే నీకు నాకు మొత్తం మీద సృష్టికి దేవతలకు ఏ వస్తువు అయితే ఆధారంగా ఉండవు. దేని స్వరూపం ఉండటము, దేని స్వరూపము శాంతు, దేని స్వరూపం ఆనందము, ఏది ఉండటం వల్ల అది ఉండటం వల్ల అదే తెలియబడుతూ ఉంటుందో. నువ్వు కళ్ళతోటి చూస్తున్నావంటే, చెవులతోటి వింటున్నావంటే, నోటితోటి మాట్లాడుతున్నావంటే, లోపల ఏ చైతన్యం యొక్క సహాయం వల్ల చూస్తున్నావు వింటున్నావు. ఆ చైతన్యాన్ని మనం పొందే వరకు వెళ్ళు, లోపలకు వెళ్ళు, లోపలకు వెళ్ళు. మధ్యలో నీ కోరికలు నెరవేరవచ్చు, నీకు ఏమైనా ఊరేగింపులు రావచ్చు, నీకు గౌరవాలు రావచ్చు. ఇక్కడ ఆగిపోకు, వెళ్ళు వెళ్ళు. ఆ వస్తువు ఎంత లోతులో ఉందో అంతవరకు వెళితేనే కదా నీకు తెలియబడదు. అది నీ బుద్ధి, నీ బుద్ధికి అందేది కాదు, నీ ఇంద్రియాలకు అందేది కాదు, నీ మనస్సుకి అందేది కాదు. దాని దయవల్ల అది ఎప్పుడూ నీకు తెలియబడుతుంది, నీ ప్రవర్తన చూసి. దాని అనుగ్రహం వల్ల దాన్ని నువ్వు తెలుసుకోగలవు, కానీ దాని అనుగ్రహం లేకుండా దాన్ని తెలుసుకోలేవు. భగవంతుడు మనకు తెలియబడాలనుకున్నప్పుడు తెలియబడతాడు, కానీ మనకు తెలియబడాలని డిమాండ్ చేస్తే తెలియబడ్డాం. ఆయన తెలియబడాలనుకుంటే ఒక క్షణం వెయిట్ చేయడు, అప్పటికప్పుడు తెలియబడతాడు, ఒక క్షణం కూడా ఆగడు. ఆయన తెలియబడాలనుకున్నప్పుడు, ఆయన తెలియబడాలని అనుకోనప్పుడు నువ్వు బలవంతం చేస్తే ఆడు తెలియబడ్డం. జ్ఞానంటే ఆత్మ, ఆత్మకి క్రియతోడు సంబంధం లేదు, ఆత్మకి పనితోడు సంబంధం లేదు. అదే జ్ఞాని కూడా పని చేసిన చేయని వాడితోడు సమానం. అయితే ఆయన అక్కడ కర్తృత్వం లేదు కాబట్టి, ఈ కర్తృత్వంలో కూడా, ఈ కర్తృత్వం కూడా అజ్ఞానంలోకి వస్తుంది, అహంకారంలోకి వస్తుంది. ఈ గడప దాడితేనే కానీ నువ్వు ఆనందమయ స్థితిని పొందలేవు, ఆ చావులేని ఆ నేను నువ్వు పొందలేవు. మరణం ఎలా ఉంటుందో తెలియని నేను పొందలేవు. అయితే ఎప్పుడన్నా సాధన చేసేటప్పుడు భయం కూడా వస్తుంది, ఒకసారి సంతోషం వస్తుంది, ఒకసారి భయం వస్తుంది. అంటే ఏమంటాడంటే, భయం ఎవరికి వస్తుందో తెలుసుకు, భయం వస్తుందంటే కంగారు పడకం, వస్తే రాని, భయం వస్తే రాని. ఈ భయం ఎవరికి, చావని నేనుకి రాదు, చచ్చిపోయే నేనుకి వస్తుంది. భయం చావని నేనుకి భయం రాదు, చచ్చిపోయే నేనుకి వస్తుంది. ఈ మూడు నశించాలి. చూచేవాడు, చూడబడేది, చూడటం అనేది దీన్ని, ఈ మూడు చూచేది అహంకారం, చూచేది అహంకారం, చూడబడేది ప్రపంచం, చూచేది అహంకారం, చూడబడేది ప్రపంచం, చూడటం అనేది ఒక పని, దీన్ని త్రిపుటి అంటారు. ఈ మూడు నశిస్తేనే కానీ నీకు ఆత్మగోచరం కాదు. నీకు చూడబడేది ఉన్నప్పుడు కదా భయం. భయం ఎప్పుడు వస్తుంది? నన్ను చూసి నాకు భయం లేదు, మిమ్మల్ని చూసి నీకు భయం లేదు. నాకంటే వేరుగా ఒక వస్తువుని చూసినప్పుడు, నాకంటే వేరుగా ఒక మనిషిని చూసినప్పుడు, నాకంటే వేరుగా ఒక జంతువుని చూసినప్పుడు, నాకంటే వేరుగా ఒక వస్తువుని చూసినప్పుడు నాకు భయం వేస్తుంది. నన్ను చూసి నాకు భయం లేదు, నన్ను చూసి నాకు భయం లేదు అంటే ద్వైతం ఉన్నప్పుడు నీకు భయం వేస్తుంది. ఆ ద్వైతం ఎవరికి? దొంగ నేనికి. నిజమైన నేనికి వేరు భావం నిజమైన నేనికి లేదు, ఈ దొంగ నేనికే వేరు భావన ఉంది. వేరు భావన అన్న చెప్పి నీకు భయం వేస్తుంది. ఆ వేరు భావన, ఆ ద్వైత బుద్ధి నీకు నశించినప్పుడు భయం లేదు. అయితే ఈ భయం వస్తుంటే కంగారు పడప్పుడు ఈ భయం ఎవరికి వస్తుంది? చాలామందికి చాలా మెంటల్ హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు చూడండి. చాలామంది మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యాలు చేయించుకుంటారు. చాలామందికి మెంటల్ రావటం కారణం ఏంటంటే వాళ్ళకి తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, భయం వల్ల ఏదో ఊహించుకుంటారు, భయపడిపోతూ ఉంటారు. ఏదో ఊహించుకుంటారు, భయపడిపోతూ ఉంటారు. లేకపోతే అది అలా జరుగుతుందేమో, ఇది ఎలా జరుగుతుందేమో అది కూడా ఊహించుకుంటారు, భయపడిపోతూ ఉంటారు. పూర్తిగా భగవంతుని మీద భారం వేసిన వాడికి భయం ఏంటి? నిండా మునిగిన వాడికి చలేంటి? పూర్తిగా భగవంతుని మీద భారం వేసిన వాడికి భయం లేదు. చాలామంది ఊహించుకుంటారు ఏదో ఒకటి, వాళ్ళకి భయం వేస్తుంది. ఆ భయం వల్ల మనసుకు అశాంతి వచ్చేస్తుంది. అశాంతి కొంతమందికి భయం వల్ల కూడా రాత్రులు సరిగ్గా నిద్ర పట్టడం, కొంతమందికి ఆ భయం వల్ల కూడా రాత్రులు సరిగ్గా నిద్ర పట్టడం, భయం వల్ల అశాంతి వచ్చేస్తూ ఉంటుంది. ఏదో ఇది ఎలా జరుగుతుంది? దానివల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. భయం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. భయం వల్ల వేత, రాగ, భయ, క్రోధ, ఎక్కడ చెప్పుకున్నాం మనం ఈ మూడు దుష్టత్రయం? ఎక్కడ చెప్పుకున్నాం? ఏ ఊరు అది? మలికీపురం. దుష్టత్రయం గురించి చెప్పుకున్నాం కదా, కోరిక, కోపము, భయము. వీటిని దుష్టత్రయం అన్నారు. అంటే ముగ్గురు మూడు వికారాలు. వీడు పెద్ద పెద్ద ఇంకా చాలా వికారాలు ఉంటాయి. మూడు ఈ మూడు మనకు పెద్ద వికారాలు. అవి లోపల ఉంటారు కదా, ఈ లోపల వికారాలు. ఈ దీనికి ఈ మూడు వికారాలు కూడా లోపల దేహమునే తలంపులోంచి ఈ మూడు వస్తాయి. అధిష్టానం నాకసలు దేహమే లేదు అనుకోండి, ఒకరి మీద ఇష్టం ఏంటి, ఒకరి మీద ఇష్టం ఏంటి? దేహం ఉన్నవాడికి ఇష్టం కాదు, దేహమే లేని వాడికి ఇష్టం ఏంటి? అది ఇష్టం ఏంటి? దొంగ నేనికి దేహం ఉంది కానీ నిజమైన నేనికి దేహం లేదు. అయితే ఇష్టం లేదు, అది ఇష్టం లేదు. శత్రువుడు లేడు, మిత్రుడు లేడు. చావం నేను పట్టుకుంటే అభయస్థితి, చచ్చే నేను పట్టుకుంటే భయం. అక్కడి నుంచి హాస్పిటల్స్, మనకు శరీరానికి రోగాలు వచ్చినా మనసుకు రోగం వచ్చినా డాక్టర్లు బాగుపడతారు. మన మనసుకి భయం వేసినా డాక్టర్లు బాగుపడతారు, శరీరానికి రోగం వచ్చినా డాక్టర్లు బాగుపడతారు. మరి ఎక్కడో చోట లేకపోతే ఎవడో బాగుపడతాడు, ఏదో ఒకటి ఉండాలి కదా బాగుపడతాను. తర్వాత మనం మన దగ్గర చెడ్డ ఎక్కడుందంటే, మనకు అహంకారం ఎక్కడ పెరుగుతుందంటే మీరు ఇంటికి వెళ్ళాక చూసుకోండి. మనం కానిదానంతో తాదార్థ్యం పొందుతాం. ఇప్పుడు చదువు మనం కాదు, పదవు మనం కాదు, డబ్బు మనం కాదు, రూపం మనం కాదు, కండబలం మనం కాదు, అర్ధబలం, ఇందులో ఏది మనం కాదు. మనం కానిదాన్ని నేను నేను అనుకుంటాం. అక్కడి నుంచి అహంకారం పెరిగిపోతుంది, గర్వం పెరిగిపోతుంది. బతికుండగా పేడ చచ్చిపోయింటారు. చీకటి లోకాలు, పాడి లోకాలు. కృష్ణుడు అన్నాడు, ఈ దుష్టత్రయంలో ఒకటి ఉంటే చాలు నరకానికి వెళ్ళిపోతాను, కానీ మూడే అక్కర్లేదు, ఒకటి చాలు అన్నాడు. అయితే చాలా మందికి మానసిక అనారోగ్యానికి రావటం కారణం, కొంతమందికి భయం వల్ల విరేచనాలు కూడా అవుతారు. కొంతమందికి ఏదైనా భయం వస్తే మోసం సరిపోతారు. అక్కడ సెలైన్ ఎక్కించాలి, మోషన్లు ఎక్కిపోతే సెలైన్ ఎక్కించాలి. ఒకసారి బిడ్డలు కంట్రోల్ అవ్వ, అంటే భయాన్ని విడిచిపెట్టు, అభయ స్థితికి నువ్వు పొందు. భయం క్షుద్రం వరదే దైబల్యం. కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు, అర్జున ప్రపంచములు అన్నిటికంటే అత్యంత నీచమైనది భయం. తల్లిని చూస్తే కూతురి భయం, అమ్మ పెట్టి 4 రూపాయలు పెట్టదే మన కూతురి భయం. కూతురి పని బాగుంటే తల్లి బాగుపోతే మనం దాన్ని చూసి భయపడాలేమో, కూతురి మనం సరిగ్గా చూడదేమో, మనసం పెడితే అది భయం. ఇంకా ప్రతిదీ భయమే. ఈ దొంగదానికి భయం తప్పించి కూడా చేత కాదు దానికి. ఎంతమందికి భయపడతాం, ఎంతమందికి గడుస్తాం, రోజు భయపడి ఎంతకాలం బతకగలం, ఎంతమందికి గోచి పెడతాం. అత్తగారిని చూస్తే భయం, తోడుకాలను చూస్తే భయం, మాయంగారం చూస్తే భయం, గాలి ఎక్కిస్తే భయం. ఎన్నాళ్ళు భయపడతాం. ఈ భయపడే కొద్ది దొంగలని పెరిగిపోతా ఉంటాడు, సచ్చినని పెరిగిపోతాం, అంటే చనిపోయి నేను పెరిగిపోతా ఉంటాడు, అంటే ఇంకా కొత్త జన్మలు తీసుకొస్తా ఉంటాడు చచ్చిపోతూ ఉంటాడు, కొత్త జన్మలు తీసుకొస్తూ ఉంటాడు చచ్చిపోతూ ఉంటాడు. అంచేతే క్షుద్రమోదయ దరిద్రం అర్జున అన్నింటికంటే అత్యంత నీచమైనది సృష్టిలో భయం. నాకు అప్పుడప్పుడు భయం కలుగుతుంది అంటున్నాడు వీడు. భగవాన్ ఏమంటున్నారు, భయం వస్తే రాని, భయం వస్తే రాని, కంగారు పడకు. ఇది ఎవరికి వస్తుంది, ఎవరికి వస్తుంది? దేహం నీకు ఒకటి ఉంది, ఆ దేహం నేను అనుకుంటున్నాను, అక్కడ భయం వస్తుంది. భయం దేహానికి రాదు, బాగా అర్థం చేసుకోండి, భయం దేహానికి రాదు. దేహము నేను, దేహము నేననే బుద్ధికి భయం వస్తుంది, దేహము నేనే బుద్ధికి భయం వస్తుంది. నీకు అర్థమవుతుంది, అది నువ్వు కాదు. దేనికైతే భయం వస్తుందో అది నువ్వు కాదు. అందులోంచి వేరుపడితే నీకు భయం లేదు. ఈ భయం ఎవరికి వస్తుంది? నేనుకొస్తుంది అని. నేనెవరు? ఈ భయం ఏమో నేనుకు వస్తుంది. నేనని నేనని చెప్పి నేనెవరు నువ్వు ప్రశ్నించుకుంటే అది నువ్వేం చేస్తుందంటే నెమ్మదిగా ఏమైతే లోపలికెళ్తుంది. అది లోపలికెళ్తే భయం ఒక తలంపు, ఈ దేహము నేననే దేహము నేననేది ఒక తలంపు, ఈ మొదటి తలంపు ఇంకో తలంపు వస్తుంది. మొదటి తలంపు లోపలికి వెళ్ళిపోతాంటే, మొదటి తలంపు లోపలికి ఉపసంహరించుకుంటాంటే, అది ఎక్కడి నుంచి వస్తుంది అక్కడికి వెళ్ళిపోతాంటే, ఈ భయం, ఈ ఏ తలంపు ఏ ఆ మొదటి తలంపుకి వచ్చే ఈ తలంపు కూడా భయమే. ఆ మొదటి తలంపుకు, మొదటి తలంపు అయితే, మొదటి తలంపు ఎప్పుడైతే హృదయంలోకి వెళ్ళిపోతుందో ఈ భయం కూడా పోతుంది. ఇది శంకరాచార్య వారు ఏమన్నారంటే, నీకు ఆ నిజమైన నేను తెలిసే వరకు ఏదో రకమైన భయం వస్తానంటే రకరకాల భయాలు. భయం ఒక రకం కాదు, రకరకాల భయాలు. ఆ నిజమైన నేను నీకు అంటే చావులేని నేను, సత్యమైన నేను, సత్యనేను కదా, డయింగ్ అయ్యి కదా, అన్డయింగ్ అయ్యి చావు, సత్యనేను కాదు, చావును నేను. ఆ చావును నేను తెలుసుకునే వరకు నీకేదో రూపంలో భయం వేస్తూ ఉంటుంది, నీకేదో రూపంలో భయం వేస్తూ ఉంటుంది. అదే ఆచార్యులు వారు ఏమన్నారంటే, తాడు నీకు పాం కింద కనిపిస్తాం, తాడు నీకు పాం కింద కనిపిస్తాం. అది నీకు పాం కింద కనిపించిన కాలం ఏదో రకమైన భయం వేస్తూ ఉంటుంది. అది తాడు, అది పానే, అది తాడే, అది తాడే పాము కాదు, ఉనికి నాకు ఆ తాడే పాము కింద కనిపిస్తుంది. అలా ఉన్నది భ్రమమే, ఆ భ్రమమే ఉనికి లోకంగా కనిపిస్తుంది అని అనుభూతికి వచ్చే వరకు ఏదో రకం భయం నీ శరీరం శ్మశానానికి వెళ్ళే వరకు విడిచిపెట్టదని ఆచార్యుల వారు చెప్పారు. నువ్వు ధ్యానం చేసినా జపం చేసినా విడిచిపెట్టదన్నారు. అంటే ఒక తాడును చూస్తాం మనం, బాగా అర్థం చేసుకోండి, సరిగ్గా వెలుగు లేదు అక్కడ, ఒక తాడును చూస్తాం, ఆ తాడు పాము కింద కనిపించింది అనుకుని మన భయం వేస్తుంది. ఎప్పటి వరకు భయం వేస్తుంది? అది పాము కాదు, ఆ తాడే తాడు ఉరికే మనకు పాము కింద కనిపిస్తోంది కానీ అది తాడే అని నీకు అది ఆ తాడు తాడిగా కనిపించే వరకు నీకు భయం వేస్తుంది, నీకు భయం వేస్తుంది. అలాగే ఇది మన కళ్ళకి మన కళ్ళ చేత చూడబడేదంతా బ్రహ్మమేది, బ్రహ్మమే ఉరికి నీకు లోకంగా కనిపిస్తుంది. అంతా బ్రహ్మమే, భగవంతుడే, అంతా భగవంతుడే, భగవంతుడే ఉరికి లోకంగా కనిపిస్తుంది, ఇదంతా భగవంతుడే అని నీకేమవుతుందంటే ఆ తాడు తాడిగా కనిపిస్తే ఇంక పాము కనపడదు. ఉన్న బ్రహ్మం బ్రహ్మంగా కనిపిస్తే, భగవంతుడు భగవంతుడిగా కనిపిస్తే లోకంలో లోకం లేని వాడికి భయం ఏంటి? ఇంకా దేహం లేని వాడికి లోకం లేదు, దేహం లేని వాడికి లోకం లేని వాడికి భయమే ఉంది. లోకం ఉన్నవాడికి భయం, దేహం ఉన్నవాడికి భయం, దేహము లోకం లేని వాడికి భయం ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే ఉన్న వస్తువు ఉన్నట్టు నీకు భగవంతుడు, నీకు భగవంతుడిగా వ్యక్తమైతే ఈ లోకం మంచిగా చూడబడతాం, ఈ లోకం మనతో చూడబడు. ఇక భగవంతుడే మనకి లోకంగా వ్యక్తమవుతున్నాడు, భగవంతుడే మనకి లోకంగా వ్యక్తమవుతున్నాడు. దీనికి భగవంతుడే మనకు లోకంగా, ఏ వస్తువు అయితే లోకంగా భ్రమ, ఏ బ్రహ్మం అయితే మనకు లోకంగా వ్యక్తమవుతుందో ఆ బ్రహ్మము నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు అప్పుడు లోకం కనపడదు, బ్రహ్మమే కనిపిస్తుంది. ఆ బ్రహ్మము నువ్వు పోయి ఉన్నావు, ఇంకా నిన్ను చూసి నీకేం పని చేస్తుంది? రెండు ఉన్నప్పుడు భయం, ఉన్నది ఒక్కటంటే ఒక్కటానికి ఏం భయం ఉంది? రెండు ఉంటే భయం. కానీ చెప్పి అరుణాచల శివ చేయము నువ్వు ఒక భక్తుడికి 100 సంవత్సరాల ఆయుర్దాయం ఉంది. వంద సంవత్సరాలు సాధన చేసుకున్నాడు, ఈ నుదుటి మీద రాసిన వాడే. అంటే మన శరీరం ఏ ప్రారంభం అనిపించడానికి వస్తుందో, ఏ పాఠాలు నేర్చుకోవడానికి వస్తుందో, ఏ ముట్టికాయలు తినటానికి వస్తుందో, ఆ ముట్టికాయలు తిన్నాక పాఠాలు నేర్చుకునే వరకు ఈ ముక్కులు గాలి భగవంతుడు బయటికి తీయడు. మనం ఏదో అన్నం తింటున్నాం, రోజులు వెళ్ళిపోతున్నాయి అనుకుంటాం. శనివారం తర్వాత ఆదివారం, ఆదివారం తర్వాత కట్టుకున్న బట్టలే కట్టుకుంటున్నాం, చిన్న అన్నమే తింటున్నాం. అది కాదు, అందుకు భూమి మీద మనం లేదు. ఈ దేహం ఎందుకు వచ్చిందంటే మనకు కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి వచ్చింది. ఎన్ని పాఠాలు అయితే మనం నేర్చుకోవాలో, ఎన్ని ముట్టికాయలు అయితే తినాలో, ఎన్నో అనుభవాలు అయితే జీవితంలో సంపాదించాలో ఆ దేహం ద్వారా, అన్ని అనుభవాలు సంపాదించే వరకు ప్రాణం బయటికి తీయడు, వెళ్ళినప్పుడు ఒకవేళ మనం చచ్చిపోదాం చచ్చిపోదాం అనగా భగవంతుడు చావునివ్వడు. ఆ దేహం ఎందుకు వచ్చిందో అనుభవాలు పూర్తి అవ్వాలి, ఆ మొట్టికాయలు తినాలి. ఆ ప్రారంభం అంటే పాఠాలు నేర్చుకొని పాఠాలు ఇంకా ఉన్నాయనుకోండి, ఆ దేహం ద్వారా మరణ శరీరానికి మరణం రానివ్వడు, ఆ చివరి పాఠం కూడా నేర్చుకున్నాకే అప్పుడు శరీరం మరణం వస్తుంది. ఈ ముక్కులు గాలి పోసిన వాడికి గాలి చేస్తాడు. పూర్వం ఒక భక్తుడు 100 సంవత్సరాలు జీవించాడు. బ్రహ్మదేవుడు అన్నాడు, ఇంకో 100 సంవత్సరాలు జీవితం నీకు ఇస్తాను ఇమ్మంటావా అన్నాడు. మీరు ఇస్తే తీసుకుంటా అన్నాడు. ఇంకో 100 సంవత్సరాలు నాకు ఆయుర్దాం పోస్తే తీసుకుంటా అన్నాడు. మరి ఇంకో 100 సంవత్సరాలు ఏం చేస్తావు అన్నాడు. ఏం చేస్తానంటే ఇప్పుడు నాకు 100 సంవత్సరాలు బతికిన దేహ బుద్ధి మటుకు పోలేదు, నాకు ఏదో యజ్ఞ ఏదో తపస్సు చేసుకుంటున్నాను జపం చేసుకున్నా దేహబుద్ధి పోలేదు, పరమేశ్వరుడి మీద నిష్ట కుదరలేదు, ఆ పాదాలు ఏంది భక్తి కుదరలేదు, ఆయన మాట ఏంది గౌరవం రాలేదు. అసలు చేయటం లేదంటే ఏదో చేస్తున్నాను. ఈ లోపల 100 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి, మీరు ఇంకో 100 సంవత్సరాలు ఇస్తానన్నారు, ఇస్తే నేను వద్దన్న పుచ్చుకుంటాను. ఎందుకంటే మరి దేహబుద్ధి సరిగ్గా, దేహబుద్ధి నాకు పోలేదు కదా, ఇప్పుడు ఈ దేహాన్ని మరి తీసేసి ఇంకో దేహాన్ని ఇస్తారు కదా నాకు, ఉండమంటే ఉంటాను ఈ దేహంలో, అదేని మీరు ఇస్తూ ఉండమంటే ఉంటాను. ఎందుకంటే ఆ ఈశ్వరుడి పాదాల మీద నాకు భక్తి కుదరాలి, ఆ మాట మీద గౌరవం కుదరాలి. ఈశ్వరుడే సత్యం, జగత్ అసత్యం అనేటువంటి బుద్ధి నాకు ఇంకా పూర్తిగా రాలేదు. అది బ్రహ్మమే సత్యం, జగత్ అసత్యం అనేటువంటి బుద్ధి పూర్తిగా రాలేదు, ఇంకా పాఠాలు పూర్తి నేర్చుకోవడం పూర్తి అవ్వలేదు. అంచేది మీరు మళ్ళీ ఇంకో 100 సంవత్సరాలు నాకు కనుక ఆయుర్దాన్ని ఇస్తే, ఇప్పుడు చేసుకున్న పని విస్తృతం చేసి భగవంతుడు చెప్పిన మాటలను అధ్యయనం చేస్తూ, భగవంతుడు చెప్పిన మాటల్ని అధ్యయనం చేస్తూ, భగవంతుడి ఎందు భక్తి పంచుకుని, ఆ భగవంతుడి హృదయంలో ఐక్యం అవటానికి తపస్సు చేస్తాను. భగవంతుడి హృదయంలో ఐక్యం అవటానికి, అంటే నా మనస్సు ఆత్మాకారం పొందటానికి. ఇప్పుడు నాకు మనస్సు తెలుస్తాను, ఆత్మ తెలియటం లేదు. ఈ మనస్సు ఆత్మలాగా అయిపోయేలాగా కృషి చేస్తాను. ఇంకో ఈ మనస్సు ఆత్మ అయిపోవాలి. ఈ శరీరం ఎలాగైనా బూడిదలో కలిసిపోతుంది అనుకోండి, వల్లకాట్లో కలిసిపోతుంది. మీరు ఇంకో 100 సంవత్సరాలు ఆయుర్దాయం ఇచ్చిన ఆగుతుంది. ఇంకో 100 ఏళ్ళు అయిన తర్వాత శరీరం ఆయన శ్మశానంలోకి వెళ్ళాల్సింది కదా. ఒకవేళ మీరు ఆయుర్దాయం ఇస్తారంటే ఈ 100 ఏళ్ళలో అధ్యయనం చేసి తపస్సు చేసి మీ రూపాన్ని ధ్యానం చేసుకుని మీ పేరును స్మరించుకుంటూ ఈ మనస్సును ఆత్మ కింద మార్చేస్తారు. ఉండదు, కర్తృత్వ బుద్ధి ఉండదు. అంచేతి మీరు ఇంకో 100 సంవత్సరాలు ఆయుర్దాయం ఇస్తే, మీ మాటను చదువుకుంటూ, మీ మాటను అధ్యయనం చేస్తూ, ఈ మనస్సును ఆత్మ కింద మార్చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను, అదేనే మీరు ఇస్తే నేను అడగనని చెప్పాడు ఆ భక్తుడు. అది మనం ఏం చేస్తాం, ప్రతిష్టలు పెంచుకోవడానికో, గౌరవాలు పెంచుకోవడానికో, గొప్పలు పెంచుకోవడానికి టైం అంతా చేస్తాం. భగవంతుడు ఇంకో 100 ఏళ్ళు ఆయుర్దాయం మనకి ఇచ్చాడనుకోండి, ఈ గొప్పలు పెంచుకోవడానికి, మన అహంకారం పెంచుకోవడానికి, పేరు పరిశిష్టులు పెంచుకోవడానికి, ఇలా జీవితం అంతా ఖర్చు పెట్టేస్తా. అంతా సున్నా, అంతా అసత్యమే. మీకు ఏదైనా గౌరవం ఉందనుకోండి అది అసత్యం, అగౌరవం ఉందనుకోండి అది అసత్యం. మీరు మన రూపం అసత్యం, మనకున్న పేరు అసత్యం. భగవంతుడు మనకు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ భక్తుల విషయం మనకు ఇంకో 100 ఏళ్ళు ఆయుర్దాయం ఇచ్చాడనుకోండి, ఏదో గొప్ప పెంచుకోవడానికి, ప్రతిష్టలు పెంచుకోవడానికి, స్టేటస్లు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ భగవంతుడు ఐక్యం అవటం కోసం, భగవంతుడి పాదాలను పట్టుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. యజ్ఞదారం ఇతరుల కోసం మనం ఏది పని చేసినా యజ్ఞమే. 3 విడిచిపెట్టమన్నాడు, 3 పట్టుకోమన్నాడు భగవంతుడి గీతడు. కోరిక కోపము భయము విడిచిపెట్టమన్నాడు, 3 పట్టుకోమన్నాడు. 3 విడిచిపెట్టమన్నాడు, 3 పట్టుకోమన్నాడు. కోరిక కోపము భయం విడిచిపెట్టమన్నాడు, యజ్ఞము దాన తపస్సు పట్టుకోమన్నాడు. ఎందుకు? భగవద్ అనుభవం కలగటం కోసం. యజ్ఞం అంటే ఇతరుల కోసం ఏది చేసే పనే. అయ్యా వివేకానందకి లడ్డు తినిపించడం కూడా యజ్ఞమే అన్నాడు రామకృష్ణుడు. అందులో నాకేం స్వార్థం లేదన్నాడు. అయ్యి తల్లిదండ్రులు కూడా మిఠాయిలు తినిపిస్తున్నారు, అలా మిఠాయిలు తినిపిస్తున్నారు అంటే ఇప్పుడు రెచ్చిపోయాడు. మళ్ళీ తల్లిదండ్రులతో పోలిస్తావరా అన్నాడు. రైతులు స్వార్థపరులు. అలా నేను స్వార్థంతో ఏదైనా చేస్తున్నాను నరేంద్రుడికి? దానం అనేది ఎలా ఉండాలంటే, దానం అనేది కూడా గొప్ప కోసం చేయకూడదు, ప్రతిష్ట కోసం చేయకూడదు, భగవంతుని ప్రీత్యర్థం చెయ్యాలి. అంటే మనం ఏదైనా దానం చేస్తే, ఒక మంచి పని చేస్తే భగవంతుని సంతోషించాలి, అలా ఉండాలి మనం చేసే పని. ఈ దానాలు చేసే వాళ్ళందరూ గౌరవం వస్తుందంటే చేస్తారు, గౌరవం లేదంటే చెయ్యరు. అసలు చాలామంది పెద్దవాళ్ళు నేను చూశాను, 10 మందిలో ఎవరైనా వాళ్ళు డబ్బు అడిగితే 10 రూపాయలు ఇస్తారు, ఎవరిలో లేనప్పుడు అడిగితే పైసి ఇచ్చి బయటికి పంపుంటారు. ఆ 10 మందిలో ఉన్నప్పుడు 10 రూపాయలు ఎందుకు ఇస్తారండి, 10 మందిని మెచ్చుకుంటారని. అది దానం అని చెప్పలేదు కృష్ణుడు, అది కర్మ. అది దానం అని ఇది అనుకుంటున్నాడు ఇచ్చేవాడు, అది కర్మది. అది దానం కాదు, కర్మది. నేను చాలామంది పెద్దవాళ్ళని చూశాను, గొప్ప కోసం 10 మందిని అడిగితే 10 రూపాయలు ఇస్తారు, ఎవరు లేనప్పుడు అడిగితే ఆ 10 రూపాయలు ఎవరు కదా, రూపాయి ఎవరికి తిట్టేసి పంపిస్తారు. ఈ పెద్దవాడు అనుకున్నవాడు పెద్దవాడు కాదు, భగవంతుడి పెద్దవాడు. మనకు మోక్షాన్ని ఇచ్చేవాడు పెద్దవాడు, మనకు శాంతిని ఇచ్చేవాడు పెద్దవాడు, మన కాంతిని ప్రసాదించేవాడు పెద్దవాడు, మన అజ్ఞానంలోంచి, అసత్యంలోంచి, చీకట్లోంచి బయటకు తీసుకొచ్చేవాడు పెద్దవాడు. వాడే పురుషోత్తముడు, వాడే పురుషుడు, వాడే నారాయణుడు. నారాయణుడు, నారాయణుడు అంటే నరులు. నరులందరూ ఏ గమ్యస్థానాన్ని పొందాలో, నరులందరూ జీవకోటి అంతా ఏ వస్తువుని దేన్ని పొందాలో, వాడే నారాయణుడు. నారాయణ అంటే ఒక మనిషి అనుకోకుండా, ఒక వ్యక్తి అనుకోకండి. నారాయణుడు అంటే నరులందరూ కలిసి, ఈ జీవకోటి అందరూ కలిసి ఎక్కడ ఐక్యం అవ్వాలో, ఏ స్థానాన్ని పొందాలో, ఏ శాంతిని పొందాలో, వాడే నారాయణుడు. నారాయణుడు అంటే ఒక మనిషి కాదు, ఒక వ్యక్తి అనుకోకుండా మనలాగా. ఒకసారి రామకృష్ణుడు, ఒక బీదవాడు వచ్చాడు రామకృష్ణుడి దగ్గరికి. ఓ పక్కన ధనవంతుడు కూర్చున్నాడు. అంటే ఈ బీదవాడు రాకముందు ఒక ధనవంతుడు రామకృష్ణుడు దగ్గర కూర్చున్నాడు. కూర్చుంటే రామకృష్ణుడు అన్నాడు, వచ్చి కూర్చున్నాక ఆ పక్కన కూర్చున్నవాడు బీదవాడని ఈ ధనవంతుడికి తెలియదు. అప్పుడు రామకృష్ణుడు అన్నాడు, నీ జేబులో అది 1 రూపాయి తీసి వాడికి ఇవ్వరా అన్నాడు. 1 రూపాయి అంటే అప్పుడు 1 రూపాయి అంటే ఇప్పుడు 100 రూపాయలతో సమానం, బస్తా 4 రూపాయల టైములు. రామకృష్ణుడు చెప్పిన ఈ మాట, బస్తా 4 రూపాయలు, అప్పుడు 1 రూపాయి అంటే ఇప్పుడు 100 రూపాయలతో సమానం. నీ దగ్గర 1 రూపాయి తీసి, 1 రూపాయి ఇమ్మంటాను, 100 రూపాయలు ఇమ్మలేదు, 1 రూపాయి తీసి ఇతను ఇయ్యన్నాడు పక్కన ఆవిడ కూర్చుంటే. వాడు అలాగే ఇస్తానండి, మీరు చెప్తున్నారు కదా ఇస్తానన్నాడు. అప్పుడు రామకృష్ణుడు అన్నాడు, ఎవరిని ఇచ్చేవాడిని చూసి ఇచ్చేవాడికి ఇయ్యని చెప్పి ఇచ్చేవాడు ఎందుకన్నాడంటే, నీ సంపాదన, నీకున్న డబ్బు ధన్యం అవుతుందని ఏమంటున్నాను, నీ రూపాయితోడు ధరింపబడిపోడు. నీ సంపాదన, నీ సంపాదన తపస్సు అవుతుందని, నీ సంపాదన యజ్ఞం అవుతుందని, నీ సంపాదనకి నువ్వేదో సంపాదించుకుంటున్నావు కదా, వాడేదో సంపాదించుకుంటున్నాడు. నీ సంపాదన పవిత్రం అవుతుందని, నీ సంపాదన యజ్ఞం అవుతుందని, నువ్వు ధన్యుడవుతావు నా రూపాయి ఏమంటున్నా, ఆ రూపాయితో సంసారం అంత వెళ్ళిపోతాడు, జీవితం అంత వెళ్ళిపోదు, నువ్వు ధన్యుడు అవ్వటం కోసం, నువ్వు పవిత్రుడు అవటం కోసం ఆ రూపాయిని వాడికి ఏమంటున్నాను అంటాడు రామకృష్ణుడు. అంటే ఈ రూపాయితో సంసారం వెళ్ళిపోతుందే, నిన్ను పవిత్రుని చేయటానికి, నిన్ను ధన్యుని చేయటానికి. నువ్వు యజ్ఞకర్మ అంటే నువ్వు యజ్ఞం చేయ, నువ్వు తపస్సు, ఇది కూడా తపస్సుతో సమానం. అంటే కొంతమంది ఎలా ఇస్తారంటే, వీళ్ళకి 10 రూపాయలు ఇస్తే వీళ్ళ వల్ల మనకేదైనా ఉపకారం ఉంటుందో, వీళ్ళకి 10 రూపాయలు ఇస్తే వీళ్ళ వల్ల మనకేదన్నా ఉపకారం ఉంటుందని ఇస్తారు. కొంతమంది వీళ్ళకి ఏదైనా 10 రూపాయలు ఎప్పుడు ఇస్తే సరసంగా రాజకీయ నాయకులకి ఇచ్చే చందాలని, అటువంటివి ఎలక్షన్లో రాజకీయ నాయకులకి చందాలు ఇస్తారు చూడండి, అటువంటివి. కృష్ణుడు అంటాడు, ఓడి ఎల్లుముఖం అది దానం కాదండి, అది వ్యాపారం. కృష్ణుడు అర్జునుడితో అన్నాడు, అది దానం అనుకుంటావేమో, ఏదో గౌరవాలు ఆశించి, నీ ప్రతిష్టలు ఆశించి, గొప్పలు ఆశించి, మళ్ళీ తిరిగి వాళ్ళ వల్ల నాకు ఉపకారం ఏదో రూపంలో వస్తున్నాను, నువ్వు చేసేది దానం కాదది, కర్మ అన్నాడు. నీ కర్మ వస్తుంది కానీ దానం రాదన్నాడు. అంటే నువ్వు ప్రతిఫల ఆక్షేదన లోపల పెట్టుకుని చేస్తే వాడికి రూపాయి ఇస్తే దాన ఏడవుతుంది. నువ్వు లోపల ఏం కోరుకుంటున్నావు, ఆడి వల్ల తిరిగి ఉపకారం కోరుకుంటున్నావు, కోరిక నువ్వు రూపాయి ఇస్తున్నావు, అది వ్యాపారం అవుతుంది, దాన ఏడవుతుంది అర్జున అన్నాడు. అది దాన ఏడవుతుంది, అది నీకు శాస్త్రం అర్థమవుతుందా? కొంతమంది 10 రూపాయలు చందా ఇచ్చే బిల్డింగ్ అంతా పాడు చేసి పడేస్తారు, బిల్డింగ్ అంతా రాతలు రాసేయమంటారు. ఇంకా సున్నం కనపడకూడదు, వెళ్ళ కనపడకూడదు. అసలు బిల్డింగ్కి సున్నం వేస్తారు కదా, సున్నం కనపడినవరు ఇల్లు. ఇది కృష్ణుడు తిట్టాడు, ఇదే ఇదేం దానాలు. అది అది దానం కాదు, బిజినెస్ అని చెప్పాడు. అది ఆ గోడకేసి వెళ్ళ కనపడినవాళ్ళు కదా. పలికి వాళ్ళనే ఈ మధ్యన చనిపోయాడు, 2 ఏళ్ళు అవుతుంది పలికి. పెద్ద ప్లేయర్, చాలా పెద్ద ప్లేయర్. అదే సరే, అతని పిల్లలు లేరు, కోట్లు సంపాదించాడు, అయితే కోట్లంతా సద్వినియోగం చేశాడు. చివరికి అతని అతనేదో పూర్వజన్మ బట్టానంటే, ఇంకో దేహాన్ని బట్టి, పూర్వజన్మ కర్మను బట్టానంటే, ప్రారంభాన్ని బట్టాను, 2 ఏళ్ళు మంచం పట్టాడు చివరి రోజులు. అతన్ని ఎవరైనా చూడటానికి వెళ్ళేవారు, చూడటానికి వెళ్తే ఆశ్చర్యంగా అతను చనిపోతాడని తెలుసు. ఇంకా డాక్టర్లు చెప్పడానికి కాకుండా అతను ఇంకో 6 నెలలో చనిపోతామని అతను తెలుసు. అతనికి ఫలికి ఇవ్వాలి అంటారు, నాని ఫలికి ఇవ్వాలా. ఆ నాని ఫలికి ఇవ్వాలని పెద్ద వకీలు అడ్వకేట్ అతను. అతను మామూలుగా చిన్న చిన్న కోర్టులో వాదించాడు, సుప్రీంకోర్టులో తప్పించి. అతను బాంబేలో ఉండేవాడు, అతను ఫలికి ఇవ్వాలని అతను చనిపోయాడు. అతను అతను ప్రసంగం ఒకసారి రాజగోపాలాచారి అన్నాడు, ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ టు ఇండియా అన్నాడు. భగవంతుడు భారతదేశానికి ఇచ్చిన బహుమానం అన్నాడు. పలికి వాళ్ళని రాజగోపాలాచార్య పలికి వాళ్ళ మెడ్రాసులో మాట్లాడుతుంటే ఆయన ప్రసంగం విని రాజగోపాలాచార్య అంతటా వాడన్నాడు, ఇది గిఫ్ట్ టు ఇండియా ఫ్రమ్ గాడ్. అడు మనిషి కాదు, దేవుడు ఈ భారతదేశానికి ఇచ్చిన బహుమానం. ఈ దేవుడు భారతదేశానికి ఇచ్చిన గిఫ్ట్, ఒక ప్రజెంటేషన్ అన్నాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అతని స్నేహితులు బంధువులు అతను మంచం పట్టినప్పుడు చూడటానికి వెళ్ళేవారు. చూడటానికి వెళితే వాడు ఎంత తెలివైన వాడు, ఎన్ని దానాలు చేశాడు, వాడి బుర్ర ఎంత పెద్ద బుర్ర, ఎన్ని జ్ఞాపకం చేసేవారు స్నేహితులు వెళ్ళేది. వాళ్ళ దగ్గరికి పిలిచేవాడట, ఇలా చెయ్యి పట్టుకుని వాళ్ళ దగ్గరికి పిలుచుకుని, నేను చేసిన దానాలు కానీ, నేను పెద్ద పెద్ద చదువులు ఉన్నాయి, అడిగి పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాయి, నేను చదువుకున్న చదువులు కానీ, నేను చేసిన దానాలు కానీ, నాకు అట్లే మీద ధ్యాస లేదు, దయించి మీరు నాకు జ్ఞాపకం చేయకండి. నేను ఇప్పుడు ఇంక 6 నెలల్లో వెళ్ళిపోతాను, ఇంకా 6 నెలలకంటే ఉండను. డాక్టర్లు ఏమి చెప్పినా, ఒకవేళ నాకు ధైర్యం కోసం డాక్టర్లు ఏ మాటలు చెప్పినా నా మనస్సుకు నాకు తెలుస్తుంది, ఇంకో 6 నెలలకంటే ఉండను. నేను భగవంతుడిలో ఐక్యం అవటం కోసం నేను ఆలోచించుకుంటున్నాను. నేను గతం మర్చిపోయిన చదువు మర్చిపోతున్నాను. నేను ఏదైనా అక్కడ దానం చేస్తే దానాలు మర్చిపోతున్నాను. నేను చదువుకుని నేను పడ్డ కష్టం మర్చిపోతున్నాను. నేను చదువుకున్న చదువు కూడా మర్చిపోతున్నాను. ఇప్పుడు నాకు కావాల్సింది భగవంతుడి రూపం, భగవంతుడి పేరు. భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానం చేసుకోవాలి, భగవంతుడి పేరుని స్మరించుకోవాలి. ఇప్పుడు నాకు కావాల్సింది అది. అంటే నేను ఇప్పుడు ఆ దృష్టిలో ఉన్నాను, ఆ లోకంలో ఉన్నాను. లేనిపోయిన గొడవలన్నీ నేను ఏ విషయాలు అయితే మర్చిపోదాం అనుకుంటున్నానో అని నాకు జ్ఞాపకంలో తెచ్చి బంధంలో నన్ను పడవి ఇక్కడ చెయ్యి పట్టుకుని చెప్పబడుతుంది. వాడి ఫలికి ఇవ్వాలి. నేను ఏ విషయాలు అయితే మర్చిపోదాం అనుకుంటున్నానో, ఏ విషయాలైతే మర్చిపోదామని నేను చావుకి సిద్ధంగా ఉన్నాను, నేను ఏ విషయాలైతే మర్చిపోదామనుకుని అవి జ్ఞాపకం చేస్తున్నారు. మీరు నాకు ఉపకారం చేయటం లేదు, అపకారం చేస్తున్నారు. మీరు నన్ను చూడటానికి రాకుండా ఉంటే నేను సంతోషించను. నేను మీరు అందరూ వచ్చి నేను మర్చిపోదామనుకున్న విషయాలు మీరు జ్ఞాపకం చేస్తున్నారు అని చెయ్యి పట్టుకుని మంచం నుంచి లేవలేక వచ్చిన వాడిని చెయ్యి పట్టుకుని చెప్పబడుతుంది. నేను చదువుకున్న చదువు మర్చిపోతున్నాను, నేను సంపాదించిన డిగ్రీలు మర్చిపోతున్నాను, నేను ఇచ్చిన ధనాలు ధర్మాలు మర్చిపోతున్నాను. అవన్నీ మర్చిపోవాలి. నేను భగవంతుడిలో ఐక్యం అవ్వాలంటే అవన్నీ మర్చిపోవాలి. అవన్నీ జ్ఞాపకం ఉంటే అయ్యే మళ్ళీ నాకు జన్మలు తీసుకొస్తాయి. ఆ కర్మను వదిలేస్తున్నాను నేను. నా కర్మ కింద తయారవ్వకూడదు. నా కర్మ, నేను చేసిన కర్మ నాకు జ్ఞానాన్ని ప్రసాదించాలి. ఇప్పుడు నాకు కావలసింది భగవంతుడి రూపం యొక్క ధ్యానం. అది కృష్ణుని అంటే ఇష్టం. ఆ కృష్ణుని యొక్క రూపం మీద నా మనస్సు ఇప్పుడు నిలబడాలి. ఆ కృష్ణుని నామాన్ని స్మరించుకుంటున్నాను. మీరు అక్కర్లేని గొడవలని నేనేదో మెచ్చుకుంటానేమో అని నేను చేసిన నేనేదో చేసిన అని నాకు జ్ఞాపకం చేస్తున్నారు. నేను మెచ్చుకోవటం లేదు, మీరు రాకుండా ఉంటే సంతోషిద్దాం అనుకుంటున్నాను. ఇవి నన్ను చూడటానికి రాకుండా చెయ్యి పట్టుకుని చెప్పాడు. నేను ఏ విషయాలు అయితే మర్చిపోదాం అనుకుంటున్నాను నాకు జ్ఞాపకం చేయండి, జ్ఞాపకం చేయకండి. నాకు కావలసింది దేవుడి రూపం, నాకు కావలసింది కృష్ణుడి రూపం, నాకు కావలసింది భగవద్గీతలో చెప్పిన మాటలు, నాకు కావలసింది కృష్ణుడి నామం. అవి ఉంటేనే కానీ ఇప్పుడు ఈ 6 నెలల్లో నేను ప్రిపేర్ అవ్వచ్చే భగవంతుడి ఐక్యం అవ్వలేను. భగవంతుడి ఐక్యం అవడానికి నేను సిద్ధం అవుతానంటే మీ గొడవలేంటి? అక్కడ లేని గొడవలన్నీ నా చదువు నన్ను రక్షిస్తుందే, నేను చేసిన నన్ను దానం రక్షిస్తుందే. నన్ను రక్షించేవాడు భగవంతుడు, నన్ను రక్షించేవాడు ఈశ్వరుడు. అయినా డబ్బు నాదే, భగవంతుడు ఇచ్చాడు, మన భగవంతుడికి ఇచ్చాం. నాకు ఇచ్చినవాడు భగవంతుడు, తీసుకున్నవాడు భగవంతుడు. నేనేవండి బుడబొక్కలోడిని? నాకు ఇచ్చినవాడు దేవుడు, నాకు ఇచ్చినవాడు దేవుడు, పుచ్చుకున్నవాడు దేవుడు. నేనేవండి? రేడియో బద్దలు గట్టి చూస్తే రేడియోలో మనిషి కనిపిస్తాడా మీకు? ఇప్పుడు నాకు కృష్ణుడి రూపం కావాలి. దేవతలకు దేవుడు, ఒక మనుషులకి దేవుడు కాదైనా దేవతలకు దేవుడు, దేవతలకు కూడా దేవుడు, మోక్ష ప్రదాత స్వయంగా దేవుడు. అనుకుంటే దేవుడు కాదు, సాధన చేసి ఇలాగైన వాడు కాదు, అనుకుంటే దేవుడు కాదు, స్వయంగా దేవుడు నారాయణుడు. ఆయనకి శరీరం లేదు, రూపం లేదు, శరీరం ఉన్నట్టు మనకు కనిపిస్తున్నాడు. ఇది మధురైలో కూడా కృష్ణ జన్మస్థానంలో రాశారు. ఆయన ఇక్కడ పుట్టలేదు, పుట్టినవాడు వెళ్ళి కనిపించాడు. ఎంతమంది జనం మధ్యలో ఉన్నా, ఎంతమంది పురుషులు, ఎంతమంది స్త్రీల మధ్యలో ఉన్నా వికారం లేనివాడు కృష్ణుడు, వాడే నారాయణుడు. వాణి పొందుదాం, నేను ప్రయత్నం చేస్తా అంటే నా చదువులు కూడా మీకెంచుకోయ్యా పలికి పోరాడు. వాడు ఎంతమంది పురుషుల మధ్యన ఉన్నా, ఎంతమంది స్త్రీల మధ్యన ఉన్నా వికారం ఎలా ఉంటుందో తెలియని వాడు. వాణి పొందటానికి ఎలాగని నేను ప్రయత్నం చేస్తానంటే నాకు ఇంకా నాకు బతికే రోజులు 6 నెలల కంటే లేవు. డాక్టర్ ఊరికే నీకేం పర్వాలేదు అని చెప్తున్నారు, మీరు ధైర్యానికి ఆ మాటలు చెప్తున్నారు, కానీ నేను చనిపోతాన సంగతి నాకు తెలుస్తుంది. నేను ఎవరినైతే పొందుదాం అనుకుంటున్నానో వాడిని పొందకుండా నీ బుడబొక్కల మాటలు ఏంటి? ఈ బుడబొక్కలోడికి అది పలికివాలా గురించి ఈ మాటలను వదిలేను. రాజాజీ చెప్పాడు నాకు, అది సంతోషం. మిస్టర్ పలికివాలా, ఇది గిఫ్ట్ టు ఇండియా ఫ్రమ్ గాడ్. దేవుడు భారతదేశానికి బహుమానంగా ఇచ్చాడు వాడిని. కృష్ణుడు జన్మించినప్పుడు పుట్టినవాడేలే కనిపించాడు, కానీ పుట్టలేదని రాశాడు మధురైలో. మీరు ఎప్పుడన్నా మధురై వెళ్తే చూడండి, అందులో రాశాడు పుట్టినవాడే వలే కనిపించాడు, పుట్టలేదు. వాడి శరీరం లేనివాడే శరీరం ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఏం చేసేది, శరీరం లేనివాడు మనం గుర్తించలేము కాబట్టి. అట్టివాడిని పొందటానికి నేను చూస్తా అంటే నా చదువులు కూడా మీకెందుకు? ఇంకోటి అన్నాడు, మళ్ళీ ఎక్కడికి మోసుకెళ్ళకండి, పలికి వాళ్ళ అన్నాడు చివరి రోజుల్లో. అంటే ఇంకో 6 నెలలకు చనిపోయి ఈ మాటలు మనం కొన్ని మాటలు మీరు ఎక్కడ మోసుకెళ్ళకండి. చదివి అంటే ఏమిటి? ఎవడు పలికి వాళ్ళ అంటాడు. చాలా డిగ్రీలు పుచ్చుకున్నాడు వాడు, చాలా డిగ్రీలు పుచ్చుకున్నాడు. ఊరికి 1 కోటి ఇలా తొడుక్కినందుకు 5 లక్షలు ఇచ్చేవారు ఆడికి. అది మామూలుగా భీమవరం కోర్టుకి, నరసాపురం కోర్టుకి రాడు, సుప్రీంకోర్టులో నుండి వాడు ఇలా 1 కోటి ఇలా వేసుకుంటే 5 లక్షలు ఇవ్వాలి ఆడికి. అంటే అది అడగడు, అడగకుండా అక్కడ దేవుడి మీద పెట్టేవలసింది, పెట్టేస్తారు అలాంటి. అయితే ఈ డబ్బు ఆడేం ఉపయోగించుకోలేదు చివరికి, అంత సమాధానం చేశాడు. ఇచ్చినవాడు భగవంతుడు, తీసుకున్నాడు భగవంతుడు. 1 కోటి వేసి 1 కోటి ఇలా తొడుక్కుంటే 5 లక్షలు అంటే కోర్టు ఏదైనా మాట్లాడుతుంటే వజ్రాలు మూట. ఆ జడ్జీలకు కూడా తెలియని పాయింట్లు చెప్పాడు, వాళ్ళు బీసిపోయేవారు. నోటి ఉంటే కానీ వజ్రాలు రత్నాలు. ఆ రాజ్యాంగం మీద మాట్లాడేటప్పుడు ఆ రాజ్యాంగం రాసిన వాళ్ళకు కూడా తెలియని మాటలు చెప్పేవాడు.
అంటే నుదుటి మీద బ్రహ్మదేవుడు రాస్తే ఆ రాత కూడా కొట్టించగలవాడు, వాడు ఫలికి ఇవ్వాలా? నుదుటి మీద మనకు రాత బ్రహ్మదేవుడు రాస్తే ఆ రాత కూడా చెరిపేయగలా తెలియదేవాడు. నా తెలివితేటలు నేను మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, నాకు కావలసింది నారాయణుడు. ఇదంతా స్వప్నం అని తెలుస్తుంది. నేను కోట్లు సంపాదించినా కోట్లు ఇచ్చినా ఇదంతా స్వప్నం అని తెలుస్తుంది. సంపాదన స్వప్నం, దానం స్వప్నం, ఇదంతా స్వప్నం అంటే ఇదంతా డ్రీమ్ స్టెప్ అని తెలుస్తుంది. నన్ను వెనక్కి లాక్కండి, మళ్ళీ మళ్ళీ దేహంలోకి లోకంలోకి వెనక్కి లాక్కండి, నన్ను ఎదురకి వెళ్ళినప్పుడు. మళ్ళీ లోకబుద్ధిలోకి, లోకవాసంలోకి, దేహవాసంలోకి, నా చదువుకు సంబంధించిన వాసంలోకి లాక్కండి అని చెప్తే ఇంకో మాట చెప్పాడు, ఈ మాటలు మీరు ఎక్కడ మోసుకెళ్ళకండి, పలికి ఇవ్వాలా అంటాడు. ఆ చివరి రోజుల్లో సర్వసాధారణంగా చదువు పొట్ట కోసం అనుకుంటారు. ఇప్పుడు మీ అబ్బాయిలు అందరూ ఇంజనీర్లు డాక్టర్లు చదువుకుంటున్నారు అనుకోండి, మీరు ఎంత అయిపోయావు అనుకుంటారు, సంపాదించేస్తారు, పైకి డాక్టర్ అయిపోయాడు, ఇంజనీర్ అయిపోయాడు, లేకపోతే లిటరేచర్ చదివేసి అయిపోయాడు, నెలకు లక్ష తెచ్చేసుకుంటాడు, నెలకు 50,000 తెచ్చేసుకుంటాడు, ఇది అనుకుంటారు కదా మీ పిల్లలు చదువుకున్నప్పుడు. సహజం, అది లోక సహజం. పలికి వాళ్ళు దానికి తప్పని లేదు, మనందరికీ పొట్ట ఉంది, మనందరికీ పొట్ట ఉంది. వ్యవసాయం చేసుకున్నాడు వ్యవసాయం చేసుకోవాలి, ఇది ఉద్యోగం చేసుకున్నాడు ఉద్యోగం చేసుకోవాలి, మన అన్నం తినాలి, పొట్ట ఉంది కాబట్టి అన్నం తినాలి. అయితే ఏదో కొంత సంపాదన అవసరం పొట్ట కోసం, కానీ చదువు యొక్క ధ్యేయం అది. చదువు కేవలం చదువుకోవడం పొట్ట కోసం అయితే, కేవలం చదువుకో చదువు అంతా పొట్ట కోసం అయితే కూలి పని చేసుకోవచ్చు కదా యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవడం. చదువు కేవలం పొట్ట కోసమే కాదు, మన మనస్సును బాగు చేయాలి, హృదయాన్ని శుద్ధి చేయాలి, అది చదువు. చదువు అనేది ఒక పొట్టను పోషించి వదిలేయకూడదు. చదువు అనేది ఒక పొట్టను పొట్ట అవసరమే, కానీ ఒక పొట్టకే చదువు కాదు. పొట్ట పోషించడంతో పాటు ఏ చదివి అయితే పొట్ట పొట్టకే పరిమితం కాకుండా ఏ చదివి అయితే మనస్సును పవిత్రం చేస్తుందో, ఏ చదివి అయితే మనస్సును పరిశుద్ధం చేస్తుందో, ఏ చదివి అయితే హృదయాన్ని పవిత్రం చేస్తుందో, అది కదా చదువు అంటాడు పలికి బోల. మీకు అన్నం కేవలం అన్నం పెట్టిదే చదువు. అన్నం అవసరమే, అన్నం తినాలి, కేవలం అన్నం పెట్టిదే చదువు. అన్నం పెడితే సరిపోదు, అది నీకు మనస్సును పవిత్రం చేయాలి, నీకు ఏకాగ్రత కలగ చేయాలి, నీ అభయస్థితికి నేను తీసుకురావాలి, నీ హృదయం శుద్ధి అవ్వాలి, నువ్వు పవిత్రుడు అవ్వాలి, నీకు ఏకాగ్రత కలగాలి, నువ్వు కర్తృత్వ రహితురవ్వాలి, భయ రహితురవ్వాలి, నువ్వు చదువుకునే చదివాలి, అట్టిది కదా చదువు అంటే అంటాడు. ఇప్పటికి ఇవ్వాలా? పలికి ఇవ్వాలంటే అందని ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉంటాయని డబ్బుని డబ్బును సంపాదించి డబ్బును జయించి డబ్బును వదిలిపెట్టాడు ఆడు పలికి ఇవ్వాల. డబ్బు సంపాదించి డబ్బును జయించి డబ్బును విడిచిపెట్టాడు వాడి పలికి ఇవ్వాల. అంతేగాని అందని కుక్క నక్క అనుకుంటున్నట్ట అందని దానికి ద్రాక్ష పళ్ళు అందటం లేదట, బహుశా అందట పుల్లగా ఉన్నాయనుకుంటు దానికి అందటం లేదు కాబట్టి పుల్లగా అనుకుంటున్నాయి. అటువంటి నక్కలాంటి వాడు కలిసి పలికి ఇవ్వాలా? నక్క అనుకుంటుందట దాక్షిపళ్ళు అందటం లేదు కానీ బహుశా మన అంచాలు అనుకో పుల్లగా ఉంటాయి, అందినా కానీ పుల్లగా ఉంటాయి అనుకుంటుందట. అటువంటి వాడు కలిసి పలికి ఇవ్వాలా? అంటే ఇప్పుడు పలికి వాళ్ళు చెప్పింది ఏంటి, మీ అబ్బాయిలు చదువుకోవచ్చు, మీ మనవలు చదువుకోవచ్చు, వాళ్ళకి పొట్ట ఉంది, వాళ్ళు అన్నం తినాలి, అంత మటుకు రైతే ఆ చదువు కూడా వాళ్ళకి అన్నం పెట్టాలి, వాళ్ళకి అన్నం పెట్టద్దు అంటలేదు, అన్నం పెట్టాలి. దాంతోపాటు వాళ్ళు మనస్సు బాగుపడాలి, బుద్ధికి ఏకాగ్రత కావాలి, హృదయం పరిశుద్ధి అవ్వాలి, మనస్సు నిర్మలంగా ఉండాలి. ఇవన్నీ చదువు నేర్పితేనే చదువు, ఒక పొట్ట కోసమే కాదు చదువు. నేను ఏదైతే మర్చిపోదాం అనుకుంటున్నా, అది నాకు జ్ఞాపకం చేయకండి. నేను నారాయణుడు, ఐక్యం అవటం కోసం చూస్తున్నాను. ఇప్పుడు నాకు కావలసిన రూప ధ్యానం ఆ నామస్మరణ అని చెప్పిన మాట నా బుద్ధిలో తిప్పుకుంటున్నాను. నన్ను పాడు చేయకండి. మీరు చూడటానికి రాకపోయినా నాకు ఇష్టం. మళ్ళీ నన్ను దేహవాసంలోకి, లోకవాసంలోకి, చదువులకు సంబంధించిన వాసంలోకి, ఈ భౌతిక గొడవలోకి నా మనస్సును వెనక్కి లాక్కండి అని మా నోరు చెవి చెప్పడం, చెయ్యి పట్టుకుని చెప్పేవాడు వాడి పలికి. మరి నేను చేసిన దానాలు, నేను చేసిన మంచి పనులు, నేను చేసిన ధర్మాలు మర్చిపోవడానికి ఏదైనా ట్యాబ్లెట్ ఉంటే వేసుకుంది. నా ట్యాబ్లెట్ లేవు. ఇప్పుడు మంచి పనులు చెడ్డ పనులు అని కాదు, అన్ని లోకానికి సంబంధించిన అది కాదు. నేను నారాయణుడు, ఐక్యం కావాలి. నేను ఆ ప్రయత్నంలో ఉన్నాను. ఇప్పుడు మంచి పనులు వాళ్ళు, మంచి పనులు చేసిన వాళ్ళు మంచి లోకంలోకి వెళ్తారు, చెడ్డ పనులు చేసిన వాళ్ళు చెడ్డ లోకంలోకి వెళ్తారు. మళ్ళీ ఈ భూమి మీదకి రావాల్సిందే, వాళ్ళు సాధన చేసుకుని తరించవలసిందే. ఇప్పుడు ఆ గొడవలో లేను నేను. నేను మంచి పనులు చేశాను, మంచి పనులు చేశాను అనుకుంటే పొన్న స్వర్గలోకంలోకి వెళ్తాను నేను. మళ్ళీ కొంతకాలం మళ్ళీ ఈ భూమి మీద రావాల్సిందే. అది కాదు కదా, నేను ఆయనలో ఐక్యం అవ్వాలి. నది వెళ్ళి సముద్రం ఎలా ఐక్యం అవుతుందో నేను పరమాత్మ ఐక్యం అది నేను కోరుకునేది. నాకు కావలసింది ఆయన రూపం, నాకు కావలసింది ఆయన నామం, ఆయన చెప్పినటువంటి మాట. నేను విశ్వాసం పెరగాలి. జరిగిపోయిన గొడవలన్నీ నేను తలపెట్టుకుంటా అంటే భగవంతుని మీద నాకు విశ్వాసం ఎలా పెరుగుతుంది? సార్ రామకృష్ణుడు, ఇంకెవరు నలుగురు ఐదు కూర్చున్నారు రామకృష్ణుడి దగ్గర. వచ్చినప్పుడు వివేకానంద పేరు, చిన్నప్పుడు పేరు నరేన్, నరేంద్ర పేరు నరేన్, నరేన్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేన్. వాడు వచ్చాడు, వాడికి రోజు అనుమానం, దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు ఉన్నాడా లేడా. ఎవడో కూర్చుని కృష్ణుడి గురించి మాట్లాడుతున్నారు. కృష్ణుడు దేవుడే, కృష్ణుడు దేవుడే, కృష్ణుడు భగవంతుడే, కృష్ణుడు భగవంతుడై భగవద్గీత చెప్పాడు అని ఒక భక్తుడు చెప్తున్నాడు. ఎవరితోటి? రామకృష్ణుడితో. కృష్ణుడు భగవంతుడే, భగవంతుడయ్యి కృష్ణుడు, కృష్ణుడే వసుదేవుడి పుత్రుడి కింద చెప్పలేదు. భగవద్గీత కృష్ణుడు వసుదేవు పుత్రుడిలా చెప్పలేదు, భగవంతుడు అయి చెప్పాడు. వసుదేవుడి బిడ్డలాగా భగవంతుడికి చెప్పలేదు కృష్ణుడు, భగవంతుడు అయి చెప్పాడు అని ఒక భక్తుడు రామకృష్ణ పరమహంస గారితో చెప్తున్నారు. అప్పుడు ఈడొచ్చి కూర్చున్నాడు మధ్యలో, ఈ నరేంద్రుడు వివేకానంద. ఏమన్నాడంటే, కృష్ణుని దేవుడు అని ఏం చెప్పగలం? కృష్ణుడే భగవద్గీత చెప్పి ఎవడో చెప్పుకోగల కృష్ణుడు చెప్పాడని చెబుతున్నారేమో. కృష్ణుడు దేవుడని దేవుడని ఎలా చెప్పగలం? కృష్ణుడే భగవద్గీత చెప్పాడని ఎలా చెప్పగలం? ఈయన ఎలా మాట్లాడుతున్నాడు మీతో అని రామకృష్ణుడితో ఈ నరేంద్రుడు అన్నాడు. వచ్చి ఏమి, వీడెంతో లోకాన్ని ఉద్ధరిస్తాడు అనుకుంటున్నాను. ఏంటి ఇటువంటి మాటలు వస్తున్నాయంటే ఈ నోటమ్మట, ఏంటి ఇటువంటి చెడ్డ మాటలు వస్తున్నాయంటి? నా మీద నాకు నా మీద నాకున్న నమ్మకం, నాకు భగవంతుడి మీద నమ్మకం కూడా ఇటు చెడగొట్టిలా ఉన్నాడు ఈ వీడు. నా మీద నాకున్న నమ్మకం, నాకు భగవంతుడి మీద ఉన్న నమ్మకం కూడా చెడగొట్టిలా ఉన్నాడే వీడు. వీడికి లడ్డూలు తినిపిస్తున్నాను, జిలేబీలు తినిపిస్తున్నాను, నరే నరే నోటి నిండా పలకరించుకుంటున్నాను, కళ్ళారా చూసుకుంటున్నాను, కళ్ళారా రెండు కళ్ళతో చూసుకుంటున్నాను. ఎప్పుడైనా రావటం ఆలస్యం అయితే కౌరంబిస్తున్నాను రమ్మని, నోటి నిండా నరే నన్ను పలకరించుకుంటున్నాను, రెండు కళ్ళతో దాహం తీరిలాగా చూసుకుంటున్నాను. నా నమ్మకాలు కూడా చెడగొట్టిలా సిద్ధమవుతున్నాడు వీడు. అని ఒకసారి లెగిసిపోయాడు. ఎవడు? రామకృష్ణుడు లెగిసిపోయి కాళికాదేవి, కాళికాదేవి ఆలయానికి వెళ్ళిపోయాడు. అక్కడ దగ్గరలోనే దూరంలో ఉంది కాళికాదేవి. ఇక్కడి నుంచి అక్కడ జెంట్స్ దూరంలో కూర్చున్నారు, పక్కనే కాళికా ఆలయం ఉంది. వెళ్ళిపోయాడు కాళి. ఏంటి వాడి గురించి ఎలా నమ్ముతున్నా అంటే, వాడి ప్రవర్తన, వాడు నోటంలో వచ్చిన మాట ఎలా ఉన్నాయో. కృష్ణుడే భగవద్గీత చెప్పాడు ఏంటని? కృష్ణుడు భగవద్గీత చెప్పాడు కాబట్టి కృష్ణుడే చెప్పాడు అంటున్నారు. కృష్ణుడే చెప్పాడు నిర్ధారణ ఏంటి? ఎన్ని ఏ గొడవలు వాడి మీద ఆధారపడి నేను అంటే ఈ ప్రశ్నలు ఏంటి, ఈ గొడవలు ఏంటని కంగారు పడి కాళీ మాత దగ్గరికి వెళ్ళాడు. నువ్వు కంగారు పడకు, వాడికి వాడిలో మార్పు వస్తుంది, స్లోగా వస్తుంది, స్టడీగా వస్తుంది. వాడి గురించి నువ్వు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావో అన్నీ జరుగుతాయి. నువ్వేం భయపడకు, నేనే దానిలో ఉండు రామ రామకృష్ణ అని కాళికాదేవి చెప్పి పంపేసింది అన్నారు రామకృష్ణ. వాడికి దేవుడి మీద నమ్మకం లేకపోతే ఇబ్బంది లేదు, నా నమ్మకాన్ని పాడు చేస్తున్నాడు ఏంటి వీడికి మెటాయిల్ తినిపిస్తాంటే అంటాడు రామకృష్ణుడు. నా నమ్మకాన్ని చెరబడుతున్నాడు వీడు. నన్ను పాడు చేసేసి ఇలా ఉన్నాడేంటి వీడు అంటే అప్పుడు ఖాళీ చెప్తుంది కంగారు పడకు, తొందర పడకు నువ్వు, వాళ్ళు మార్పు నెమ్మదిగా వస్తుంది. నువ్వు వాడి గురించి ఏం ఊహిస్తున్నావో, వాడి ద్వారా లోకానికి ఏ మేలు జరగాలి నువ్వు అనుకుంటున్నావో అని నూటికి నూరి పాళ్ళు జరుగుతాయి. ఇలా అది వాడు ఇంటర్మీడియట్ బిఏ చదువుతున్నాడు అప్పుడు ఆ చదువుకున్న మాటలు నీ దగ్గర అప్పచెప్పాడు, నువ్వేం కంగారు పడకు, వాడి హృదయంలో బంగారం ఉంది, ఆ బంగారం బయటకు వచ్చే రోజులు వస్తున్నాను అంటాడు ఖాళీ మాట చెప్పాక. అప్పుడు రామకృష్ణుడు చల్లబడ్డాడు. ఆడి బంగారపు గనే వాడు ఏదో తెలివి తక్కువ మాటలు ఏ కొన్ని మాట్లాడినా తెలియని మాట్లాడు బంగారపు గనే. ఆ గనే అందుతుంది ఇప్పుడు నీకు తొందర పడకు, ప్రపంచానికి వాళ్ళు ఉన్న బంగారపు గన అందుతుంది. ఇక తాత్కాలికంగా ఏదో చిన్నతనం మాట్లాడాలని నువ్వు తొందర పడక్కర్లేదు రామకృష్ణ. అది బంగారపు గనే ఎప్పుడైనా నోట్లో కొన్ని మాటలు కాలు జారినట్టు కొన్ని మాటలు పొరపాటుగా జారవచ్చు నోటంలో వచ్చిన మాటలు, కానీ గనే అని ఎవరు చెప్పారు? ఖాళీ చెప్పింది. ఖాళీ నువ్వు చెప్పవు, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను నమ్ముతున్నాను, లేకపోతే నాకే కంగారు పడుతున్నాడు వరస వస్తాంటే. అది పలికి వాళ్ళ మాట, మీకు అందరికీ పొట్టలు ఉన్నాయి, ఆ పొట్టలు పోషించుకోవడం కోసం చదువుకోండి. కానీ పొట్ట ఒకటే ప్రధానం కాదు, మీ పొట్టతో పాటు మీ మనసులో కూడా బాగుపడాలి, అది నిజమైన చదువు. నాకు కావాల్సింది ఆడు రూపం, ఎవడు రూపం? నారాయణుడు రూపం. ఒంటరిగా ఉన్నా, వేలాది మంది జనం మధ్యలో ఉన్న వికారం అంటే ఎలా ఉంటుందో తెలియదట్టును కృష్ణుడికి. వాడు నారాయణుడు, ఒక్కడిగా కూర్చున్నా వేలాది మంది మధ్యలో ఉన్నా, వాడు పురుషుల మధ్యలో ఉన్నా స్త్రీల మధ్యలో ఉన్నా నిర్వికారంగా ఉంటాడట్టును వాడు నారాయణుడు. వాడి రూపం నాకు కావాలి, వాడి పేరు నాకు కావాలి, వాడి మాట నాకు కావాలి. వాళ్ళు ఐక్యం అవటం కోసం, వాళ్ళు ఐక్యం ఉండడం కోసం నీటిలోంచి బయటికి తీసిన చేప మళ్ళీ నీటిలో పట్టడానికి ఎలా కొట్టుకుంటుందో నేను నా ప్రాణం అలా కొట్టుకుంటా. అంటే నా ధర్మాలు, నా దానాలు, నా చదువులు, నా డిగ్రీలు ఎందుకు రా మీరు జ్ఞాపకం చేస్తారని అని చెయ్యి పట్టుకుని వేడుకున్నాడు. వాడి పలికి ఇవ్వాలని
కల్కి వాళ్ళ గురించి రాజయ్య అన్నాడు, ఇది గిఫ్ట్ ఇన్ ఇండియా ఫ్రమ్ గాడ్. ప్రజలిచ్చే ప్రజలు ఇవ్వలేదట్టిన వాడిని, భారతదేశానికి బహుమతి కింద ప్రజల ఓట్లేసాడికి ఇవ్వలేదట్టింది. ఇది గిఫ్ట్, ఇది గిఫ్ట్ ప్రజల ప్రజల యొక్క గిఫ్ట్ కాదట్టిన పలికి వాళ్ళ దేశానికి, ఇది గిఫ్ట్ ఇండియా ఫ్రమ్ గాడ్. ప్రజలిచ్చిన గిఫ్ట్ కాదట్టింది, దేవుడు ఇచ్చిన గిఫ్ట్, వాడి పలికి ఇవ్వాలా? ప్రజల ఓట్లేసి తెచ్చింది కాదది, ఇది గిఫ్ట్ ఫ్రమ్ ఇండియా ఫ్రమ్ గాడ్. స్వామీజీ గురించి చెప్తా ఉంటారు, ఒక్క మానవ హృదయంలో ఎంత ప్రేమ ఎలా దాక్కుంటారు. రామకృష్ణుడు వివేకానంద గురించి ఎంత కంగారపడ్డాడో, చివరికి ఆయన చివరి రోజుల్లోకి వచ్చేవాడికి ఎంత ఎంత ఎలా తయారాడంటే, ఎవడు నరేను కాళికాదేవి చెప్పిందే రైట్ అయింది, చివరికి చివరి రోజుల్లోకి వివేకానంద ఎలా తయారండి, ఎంత 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 చిన్న మానవ హృదయంలో ఈ 6 అడుగుల మనుషులు 5 అడుగుల మనుషులు ఎంత హృదయంలో ఎంత ప్రేమ ఎలా దాచుకున్నాడు. మద్రాసులో రామకృష్ణ మాట పెట్టింది రామకృష్ణానంద, ఇంత ఇంత చిన్న హృదయంలో ఇంత ప్రేమ ఎలా దాచుకున్నాడు. ఈ 5 అడుగుల మనుషులు ఇంత ప్రేమ ఉంటుంది అసలు. వాడు రామకృష్ణానంద మెడ్రాసులో రామకృష్ణ మట్టి మట్టి మట్టిలో పెట్టినవాడు రామకృష్ణానంద, అంటే ప్రేరణ స్వామీజీ ఇచ్చారు, వాడిని నియమించాడు రామకృష్ణ. తమిళయన్స్కి ఎక్కువ ఆచారాలు ఇష్టం, పూజలు ఆచారాలు ఇష్టం, ఈయనకి ఆచారం పూజలు ఇష్టం రామకృష్ణానంద, కంచేత ఆయన అక్కడ పెట్టాడు. వివేకానంద ఇంకో 6 నెలలు శరీరం విడిచిపెడతాడని కాదు, ఆ రామకృష్ణానంద 400 తెచ్చి వివేకానంద చేతిలో పెడతాడు. మెడ్రాసు నుంచి కలకత్తా వెళ్ళి వేలూరు మఠం వెళ్ళి 400 చర్చి పెడతాడు. నువ్వు అంటాడు, నువ్వు ఎంత కష్టపడుతున్నావో మెడ్రాసులో నాకు తెలుసు, నువ్వు ఎంత కష్టపడుతున్నావో మెడ్రాసులో నాకు తెలుసు, నువ్వు ఈ మఠం అభివృద్ధి చేయటానికి దానికి తగి 400 ఒకటే, నీ పడ్డ కష్టం కాకుండా ఈ 400 నాకు చర్చిస్తావా, తిరిగి ఇచ్చేయిపోతాడు ఎవడికి, రామకృష్ణానంద. రామకృష్ణానంద తీసుకోవడానికి, రామకృష్ణానంద తీసుకోవడానికి ఇష్టపడ్డాడు, రామకృష్ణానంద తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు నరేంద్రుడు చెప్తాడు, ఈ డబ్బు ఒకచో వాడి పుచ్చుకోవడానికి ఇష్టపడటం లేదు, నేను వాడుకోవడానికి నాకు ఇష్టం లేదు, ఈ 400 ఈ డబ్బు 400 జాగ్రత్త పెట్టి ఉంచేయండి, మిగతా శిష్యులతో చెప్తాడు ఈ 400 జాగ్రత్త పెట్టి ఉంచేయండి, నాకు వాడుకోవడం నాకు ఇష్టం లేదు. ఎంతో కష్టపడి తెచ్చాడు ప్రతి పైసలోని వాడి చెమటంతా రామకృష్ణుడు. వాడు తిరిగి ఇచ్చేస్తాంటే వాడు పుచ్చుకోవడానికి ఆడు ఇష్టం పడటం లేదు, ఈ 400 నాకు వాడుకోవటం ఇష్టం లేదు అని చెప్పి నేను బతుకున్నంతకాలం 400 అలా ఉంచండి. నా శరీరం చనిపోయాక రామకృష్ణుడు కుటుంబ సభ్యులకి స్వామిజీ ఇచ్చాడు 400 సమర్పించాడు. వాడి ప్రేమ వాడు నరే, నేను బతుకుండగా 400 ఉంచేది, నేను ఇంకో 4 సంవత్సరం బతకవచ్చు, 4 సంవత్సరాలు బతకవచ్చు, నేను బతుకున్నంతకాలం 400 అలా ఉంచేయండి. నా శరీరం చనిపోయాక మటుకి రామకృష్ణుడు కుటుంబ సభ్యులకి పట్టుకెళ్ళి స్వామీజీ ఇచ్చాడు ఈ 400 పట్టుకెళ్ళి కుటుంబ సభ్యులకు సమర్పించండి. ఇప్పుడు కాదు, నా శరీరం పోయిన తర్వాత అంటాడు. అంటే ఒక్క మానవ హృదయంలో ఎంత ప్రేమ. మరి ఈ డబ్బు ఏం చేద్దాం, నాకు వాడుకోవడం ఇష్టం లేదు, వాడికి పుచ్చుకోవడం ఇష్టం లేదు అంటే నేను బతుకున్నంతకాలం డబ్బు అలా ఉంచాను, 400 ఎవరో ముట్టుకోదు. నా శరీరం పడిపోయాక, నా శరీరం నా దేహం చాలించాక, నేను సిద్ధిని పొందాక, దేహం త్యాగం చేసి దేహం విడిచిపెట్టేశాక ఈ 400 వాడి కుటుంబ సభ్యులు స్వామీజీ ఇచ్చారని సమర్థం. దేవుడికి మనం పుష్పాలు ఎలా సమర్పిస్తాము, వాడి కుటుంబ సభ్యులకి ఎలా పట్టుకెళ్ళి సమర్పించాలి. అంటే ద్వైతం అణిగే వరకు, ఇప్పుడు ఇందుకు భగవాన్ ఏం చెప్తున్నారండి సాధకుడితోటి, ఈ ద్వైత బుద్ధి అణిగే వరకు, నువ్వు వేరు నేను వేరని భేద బుద్ధి అణిగే వరకు, ఈ ద్వైత బుద్ధి అణిగే వరకు నీకు మధ్యన ఒకసారి సంతోషం వస్తుంది, ఒకసారి ద్వేషం రావచ్చు, ఒకసారి కోపం రావచ్చు, ఒకసారి ఉద్రేకాలు రావచ్చు, ఇవన్నీ వస్తే ఇవన్నీ వచ్చే ఇవన్నీ ద్వైత బుద్ధి ఉన్నంతకాలం ఇవన్నీ వస్తాయి, ఇవన్నీ అణిగిపోయే వరకు, ఇవన్నీ అణిగిపోయే వరకు నీ లోపలన చావులేను నేను, చచ్చేనని ఎలాగే, చచ్చేనని ఎలాగే ఇప్పుడు మనకు ఉంది, ఈ చావులేని నేను నీకు తెలిసే వరకు ఈ గొడవలు వచ్చి ఏం పట్టించుకో. అంటే ప్రారంభం తీసుకొచ్చే మంచి కానీ, ప్రారంభం తీసుకొచ్చే చెడ్డ కానీ, ఒకసారి ప్రారంభం నీకు నీ శరీరానికి మంచి తీసుకురావచ్చు, ఒకసారి ప్రారంభం శరీరానికి చెడ్డ తీసుకురావచ్చు, ఇవన్నీ పట్టించుకోవచ్చు, ఇవన్నీ ఏ గొడవలు పట్టించుకోవచ్చు, ఒకసారి నీకు అవమానాలు రావచ్చు, ఒకసారి అవమానాలు రావచ్చు, ఒకసారి ప్రారంభాన్ని ఆ బాగా వెనపడం ఉన్న రోడ్లలో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో, అటువంటి నిదానమైన మార్గం, స్వీట్ రుచిగా ఉండే మార్గం, సంతోషాన్ని కలిగించే మార్గం, పచ్చగడ్డి చూపిస్తుంటే దూడ పచ్చగడ్డి కూడా ఎలా గెలుతుందో, అటు కష్టం లేకుండా దూడ ఎలా నడుస్తుందో, అటువంటి మార్గం. ఈ వయసు వచ్చాక అనేక మార్గాలు చూశాక, అనేక రుచిని చూశాక, అనేక మంది దేవతలను చూశాక, అన్ని మార్గాల్లోకి భక్తి మార్గం తేలిక నా మనసు కనిపిస్తాను అంటాడు. పలికి ఇవ్వాల ది మోస్ట్ ప్లెజెంట్ పాత్, ది మోస్ట్ ఈజీ పాత్, ది మోస్ట్ స్వీట్ పాత్. పాలబిడ్డలు తీపే, మైసూరు పాకం తీపే, చెరుకు రసం కూడా తీపే, మళ్ళీ తీపిల్లో తీపి ఈ భక్తి మార్గం ది మోస్ట్ ప్లెజెంట్ పాత్, ది మోస్ట్ ఈజీ పాత్. అంటే పచ్చగడ్డి చూపిస్తుంటే దూడ కూడా వెళ్ళిపోతుంది, కానీ దూడ వెనకాల కొట్టక్కర్లేదు. అటువంటి మార్గం ఈ కాలానికి యుగానికి భక్తి మార్గం నా మనస్సు కనిపిస్తా అంటాడు. పలికి ఇవ్వాల దోణి వెనకాల దెబ్బలు కొట్టి కూడా దోణ తోలికెళ్ళవచ్చు. ఏదైనా తవుడికి తవుడు నీళ్ళు కానీ పచ్చగడ్డి చూపిస్తే వెనకాల దెబ్బలు తినకుండా దోడిని కూడా వచ్చేస్తుంది. అలా భగవంతుడి పట్ల భక్తి ఉంటే భగవంతుడే మనం తీసిపోయి ఆయన ఐక్యం చేసుకుంటాడు. నువ్వు కదా ఐక్యం, ఆయన నిన్ను కలుపుకుంటాడు. నువ్వు ఆయనలో కలవటం కాదు భక్తి మార్గంలో, ఆయన నిన్ను కలుపుకుంటాడు. ది మోస్ట్ ప్రజెంట్ పాత్, ది మోస్ట్ ఈజీ పాత్, ది మోస్ట్ స్వీట్ పాత్ ఇది డివోషన్. ఇలా ఇంకేత పలికి వాళ్ళ సైడ్కి వెళ్ళిపోయాము. కెరటం అటు కొట్టేసింది మనం. ది మోస్ట్ స్వీట్ పాత్, ది మోస్ట్ ఈజీ పాత్, ది మోస్ట్ ప్లెజెంట్ పాత్, ది మోస్ట్ డైరెక్ట్ పాత్ ఇస్ డివోషన్. అకార్డింగ్ టు ఫలికి వాలా డిస్టింగ్విష్డ్ కాన్స్టిట్యూషనల్ లాయర్ ఈజ్ గిఫ్ట్ ఇన్ డే ఫ్రమ్ గాడ్. అకార్డింగ్ టు రాజాజీ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఎక్స్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, ది మోస్ట్ ఇంటెలిజెంట్ మ్యాన్. అయితే అది నువ్వు సాధన చేసేటప్పుడు మధ్య మధ్యలో నీకేమైనా ఉపకారాలు జరుగుతూ ఉండొచ్చు, నీకేమైనా మంచి జరుగుతూ ఉండొచ్చు, నువ్వు అనుకున్న పనులను అయిపోతూ ఉండొచ్చు. అవన్నీ చూసి నిజమని అనుకోకు, ఇదంతా అసత్యం. ఆయన నిజమని పొంగిపోకు. ఒక స్వప్నంలో కూడా నీకు ఏదైనా అనుకున్న పనులను అయిపోతాయంటే ఒకసారి స్వప్నంలో కూడా ఆ స్వప్నం జరుగుతుందని చెప్పి ఏంటి మనం అనుకున్న పనులు అయిపోతున్నావు, చాలా గొప్పగా ఉన్నావని నీకు అనిపిస్తుంది. మెలకు ఇచ్చాక సున్నా జీవితం కూడా అటువంటిది. ఒక నీ దేహ ప్రారంభం బాగున్నా అంతే. అంటే మీకు స్వప్నంలో జీవితం గొప్పగా వెళ్ళిపోతుంది అనుకోండి, అనుకోండి మెలకు ఇచ్చాక తింటానికి తిండి లేదనుకోండి, మీకు మెలకు జాగ్రత్త అవస్థలకు వచ్చాక తింటానికి తిండి లేదనుకోండి, స్వప్నంలో చాలా గొప్పగా 10 కూరలు వేసి తినేసినట్టు విమానాల మీద తిరిగినట్టు వచ్చింది అనుకోండి, అనుకోండి మెలకు వచ్చేసింది, మెలకు వచ్చాక మెతుకులు లేవు. అది మీరు ఏమనుకుంటారు, స్వప్నంలో చాలా గొప్పగా బతికాం, ఇప్పుడు ఆ తిండి లేకపోతే ఎవరికి కావాలో అనుకుంటారు మీరు? అనుకోరు, అనుకోరు. ఈ జీవితం కూడా అటువంటిది. ఒక గొప్పగా బతికిన జీవితం మీరు లోపల ఆధ్యాత్మిక బలం లేకపోతే మీరు కాదు, బాహ్యంగా ఇలా గొప్పగా బతికినా జాగ్రత్త అవస్థలో గొప్పగా బతికినా ఆ తురియం దగ్గరికి వెళ్ళి మళ్ళీ సున్న అయిపోతారు. ఇప్పుడు మీకు విమానాల్లో తిరిగిన సప్నం వచ్చింది అనుకోండి, జాగ్రత్త అవస్థలు వచ్చాక ఒంటిది బండి కూడా మనకు లేదు, ఒంటిది బండి లేకపోయినా ఇబ్బంది లేదు, 100 విమానాల్లో తిరిగామని మీరు అనుకుంటారా? అనుకోరు. ఇదంతా అసత్యం అని తెలిసిపోయింది. ఈ జీవితంలో జరిగే ఐశ్వర్యాలు గొప్పలు, ఈ జీవితంలో ఉన్న జీవితాలు కూడా అటువంటి. కళ్ళలో కడుపు నిండా తిన్నాం, ఈ జాగ్రత్త అవస్థలు తిండి లేకపోయినా పర్వాలేదని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు. అటువంటి స్వప్నమే ఈ జీవితంలో ఉన్న వైభవం. ఒకవేళ ఉంటే లేని వాళ్ళకి ఏకో, ఒకవేళ ఉన్నా స్వప్నమే, ఒకవేళ జీవితంలో కాదు మీకు ఏమైనా వైభవాలు ఉన్నా అది కూడా స్వప్నమే. ఒకవేళ ఉంటే ఎక్కడున్నాం మనం? నీకు ఎప్పుడన్నా సంతోషం వచ్చిందని అక్కడ ఆగిపోకండి. ఎప్పుడన్నా ఆనందంగా రోజులు వెళ్ళిపోతున్నాయని అక్కడ, మాకు రోజులు బాగా వెళ్ళిపోతున్నాయని అక్కడ ఆగిపోకండి. అవన్నీ నిజాలు కాదు, అవన్నీ నిజాలు కాదు. ఏది నిజమో మీకు తెలియదు, తెలియకపోయిన ఇబ్బంది లేదు. ఆ నిజం తెలుసుకునే వరకు నిజం కాని దాన్ని నిజం అనుకుంటూ ఉంటారు. అది మీరు భయాన్ని తగ్గించుకోండి, భయాన్ని తగ్గించుకోండి. నీకు ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, ఆత్మకి లోకం లేదు, ఆత్మకి దేహం లేదు, ఆత్మకి ఇతరులు లేరు. ఇతరులు కూడా నీ అహంకారానికే, లోకం కూడా నీ అహంకారానికే, ప్రకృతి కూడా నీ అహంకారానికే, భయం కూడా నీ అహంకారానికే. ఆత్మకి లోకం లేదు, ఆత్మకి ఇతరులు లేరు. ఈ లోకం కూడా అహంకారానికే, చావు కూడా అహంకారానికే, పుట్టుక కూడా అహంకారానికే, ఇష్టాలు కూడా అహంకారానికే, ఇతరులు కూడా అహంకారానికే. నీకు అర్థమవుతుంది? మీరు ఎందుకు ఇతరులకు ఎందుకు మంచి చేస్తారంటే, మీ వల్ల మేము ఉపకారం పొందామని వాళ్ళు అంటారు కదా, అప్పుడు ఎవరు సంతృప్తి పడతారు? మీ అహంకారం సంతృప్తి పడుతుంది. మన జీవితం ఇంకా మనకి పని పాటు లేదు. మన అహంకారాన్ని సంతృప్తిపరచుకుంటూ, మన అహంకారాన్ని సంతృప్తిపరచుకుంటూ దాన్ని పెంచుకుంటూ ఏది రోజు నీ శరీరం విషయం అయిపోతుంది. చాలామంది ఈ లోకం ఎలా బతుకుతారంటే, చదువు ఉందా చదువు లేదని కాదు, ధనం ఉందా ధనం, చచ్చే వరకు అహంకారాన్ని సంతృప్తిపరచుకుంటూ చచ్చిపోతారు. చచ్చే వరకు ఇంకో పని పాటు లేదు. ఈ భక్తి కూడా అంతే. చాలామందికి వాళ్ళ అహంకారాన్ని వాడు సంతృప్తిపరచుకుంటారు. మీరు చాలా భక్తిగా ఉన్నారని మిమ్మల్ని ఎవరైనా అంటారనుకోండి, అది మీ అహంకారానికి మేత. నీకు అర్థమవుతుంది? వాడు చచ్చే వరకు వాళ్ళ అహంకారాన్ని వాడు సంతృప్తిపరచుకుంటూ చచ్చిపోతారు. చివరికి మిగిలేదు అహంకారం. దేహమేమో శ్మశానానికి వెళ్ళిపోతుంది, ఇంకా ప్రయాణం అహంకారానికి. ప్రతి మనిషి, మీరు నేను చెప్పాను మీరు నమ్మొద్దు, ప్రతి మనిషి వాడు అహంకారాన్ని సంతృప్తిపరచుకోవడం కోసమే బతుకుతాడు. వాడికి అహంకారం ఎలా పోతుంది? ప్రతి మనిషి కూడా వాడు అహంకారాన్ని సంతృప్తిపరచుకోవడం బతుకుతాడు. అది అహంకారం ఎలా పోతుంది? పోతుంది. యేసుక్రీస్తు చెప్తాడు బైబిల్లో, ఎవడైతే తన్ను తాను వదులుకుంటాడో వాడికి కదా స్వర్గరాజ్యం. ఎవడైతే తను తాను కాదనుకుంటాడో, ఎవడైతే తను తాను వదులుకుంటాడో వాడికి కదా స్వర్గరాజ్యం. అంటే తను ఏదైతే అనుకుంటున్నాడో, తను ఏదైతే తాను ఏ మనస్సు అయితే అనుకుంటున్నాడో, తను ఏ అహంకారం అయితే అనుకుంటున్నాడో, తను ఏ గొప్పల కోసం వాడు బతుకుతున్నాడో, అవన్నీ వదులుకున్నవాడే కదా స్వర్గరాజ్యం. తను తాను వదులుకున్నవాడు కదా, అంటే తన మనస్సును, తన మనస్సుని, తన వికారాలను వదులుకున్నవాడు కదా స్వర్గరాజ్యం అంటాడు యేసు. యేసు ఇంకోటి అంటాడు బైబిల్లో, తప్పిపోయిన గొర్రెలను కూడా కొంచెం చూస్తూ ఉండండి. గొర్రెల మంద ఉందనుకోండి, ఆ గొర్రెల మందలో ఒక గొర్రె రెండు గొర్రెలు ఒకసారి పొరపాటును తప్పిపోవచ్చు. తప్పిపోయిన గొర్రెలను వదిలేయకండి. బాగుపడ్డ వాళ్ళు ఏదో బాగుపడుతున్నారు, కొంతమంది తప్పిపోతున్నారు. అంటే భగవంతుడి మార్గాన్ని, ఆ భగవంతుడిని చేరుకునే మార్గాన్ని తప్పిపోతున్నారు, భగవంతుడి మార్గాన్ని విడిచిపెట్టి పాడైపోతున్నారు కొంతమంది. ఆ గొర్రెలను కూడా కొంచెం మంచి చెప్తా ఉండండి. ఆ గొర్రెలకి
ఆ గొర్రెలు కూడా పాడైపోయిన గొర్రెలకి తప్పిపోయిన గొర్రెలకు కూడా మంచి చెప్పటం మానకండి. ఇప్పుడు రోగం వచ్చిందని మనిషిని వదిలేయటం లేదు కదా, మనం హాస్పిటల్లో పెడుతున్నాం కదా. అలాగే తప్పిపోయిన గొర్రెలు కొన్ని ఉంటాయి, అంటే భగవంతుడి యొక్క మార్గాన్ని విడిచిపెట్టేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు పోతే పోతారు, అలా విడిచిపెట్టుకొని మీకు తెలిసిన మంచి ఏదో చెప్పేది వాళ్ళని కూడా మంచి మార్గంలో పెట్టడానికి చూడండి అని చెప్పడం కోసం తప్పిపోయిన గొర్రెలు విడిచిపెట్టకండి. మనం తప్పిపోయిన గొర్రెలను ఉద్ధరించక్కర్లేదు, మంచి గొర్రెలను చెడగొట్టుకుని ఉంటే సరిపోతుంది. మనం బాగుపడి గొర్రెలను చెడగొట్టుకుని ఉంటే సరిపోతుంది. మనం లేని వాళ్ళని బాగు చేయకపోతే, లేని వాళ్ళని బాగు చేసే శక్తి లేకపోయినా బాగుని వాళ్ళని చెడగొట్టుకుని ఉంటే సరిపోతుంది. మనం అయితే నీ లోపల వ్యక్తి భావన అంటే దేహగతమైన లేదు, మనోగతమైన ఏదైతే మనలో నేనుగా నేను అని వ్యక్తం అవుతాను, మనస్సే నేనుగా నేను వ్యక్తం అవుతాను. మన లోపల దేహం నేనుగా వ్యక్తం అవటం లేదు, చైతన్యం కూడా నేనుగా వ్యక్తం అవటం లేదు. ఎవరు వ్యక్తం అవుతున్నారు? మనస్సే నేనుగా వ్యక్తం అవుతుంది. ఆ నేనుగా లోపల వ్యక్తమైనది మనస్సే వ్యక్తం అవుతుంది. మనస్సే అదే వచ్చి విషయాలను చూస్తుంది, అదే లోకంలో మనుషుల్ని, గొడవల్ని, చావుల్ని, పుట్టుకుల్ని మనస్సే చూస్తాను. ఈ లోకం బయట గొడవలన్నీ నీ మనస్సే చూస్తాను, బయట గొడవలన్నీ మనస్సు చూస్తుంది. ఇక్కడ చెప్తున్నారు, భగవాన్ చెప్తున్నారు, ఈ గొడవలు బయట జరిగే గొడవలని నిజమనుకోకు, నీ మనస్సు ఎంత దొంగ బయట జరిగే గొడవలు కూడా అన్ని దొంగ గొడవలు. అంటే నీ మనస్సు బయట ఏ విషయాలైతే చూస్తుందో, నీ మనస్సు ఎంత నిజమో, నీ మనస్సు చేత చూడబడే విషయాలు కూడా అంతే నిజం, నీ అదృష్టం అంతే నిజం, నీ దురదృష్టం అంతే నిజం. నీ మన చూచేది ఎంత నిజమో, చూడబడేది కూడా అంతే నిజం. చూడటం అంతే నిజం, చూచేది అంతే నిజం, చూడబడేది అంతే నిజం, చూచేది అంతే నిజం. ఈ ముగ్గురు అణిగిపోతే నీ లోపల తత్వం నీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది. మర్చిపోయిన పలికి వాళ్ళ ఇంకోసారి జ్ఞాపకం వస్తున్నాడు. పలికి వాళ్ళ అంటే ఏంటనుకుంటున్నారు? కోడి తొడుక్కున్నందుకు 5 లక్షలు పుచ్చుకుంటాడు. పలికి వాళ్ళ అన్నాడు, నిజంగా మీరు అదృష్టవంతులు అనుకోండి, నిజంగా మీ పని బాగుందనుకోండి, మీరు బాగా చదువుకున్నారనుకోండి, బాగా రూపాయలు కూడా మీకు ఉన్నాయనుకోండి, మీ పరిస్థితులు అన్నీ బాగున్నాయనుకోండి, మీ హృదయంలో ఉన్న సత్యముని, మీ హృదయంలో ఉన్న నారాయణ్ణి తెలుసుకోవడానికి ఏమి పనికిరానప్పుడు అవన్నీ ఏమి చేసుకుంటారన్నాడు పలికి వాళ్ళ. నీకు అందరికీ చదువు ఉంది, డబ్బు ఉంది, గౌరవాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయనుకో, అనుకోండి మాట్లాడచ్చు, ఇప్పుడు లేకపోయినా అనుకుందాం, ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇవన్నీ ఉన్నప్పుడు మీ హృదయంలో ఉన్న సత్యాన్ని, ఆ చావులేని నేనుని, మీ హృదయంలో ఉన్న సత్యమును, మీ హృదయ అందరి హృదయాల్లో అంతర్యాముగా ఉన్న నారాయణుణ్ణి, అందరి హృదయాల్లో అంతటి నారాయణుని తెలుసుకోవడానికి మీ డబ్బు కానీ, మీ చదువు కానీ, మీ గౌరవాలు కానీ, మీ స్కూళ్ళు, మీ కాలేజీలు, మీ సత్రములు, మీ ధర్మాలు, మీ దానాలు, ఇవన్నీ కూడా మీ గొప్పలు, మీ ప్రతిష్టలు, ఇవన్నీ కూడా మీ హృదయంలో ఉన్న నారాయణ తెలుసుకోవడానికి పనికిరానప్పుడు ఇవన్నీ ఇస్తున్నాడు అంటాడు పలికి ఇవ్వాల. అంటే ఆయన చెప్పిదే, మీ రోజులు నిజంగా బాగా వెళ్ళిపోతున్నాయి అనుకోండి, మీరు అందరూ బంగారు పిచ్చుకులు అనుకోండి, అంటే మీ రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి అనుకో, ఒకవేళ మీ రోజులు బాగా వెళ్ళిపోయినా మీ హృదయంలో ఉన్న అంతర్యామిగా ఉన్నవాడిని, సాక్షి మాత్రుడిగా ఉన్నవాడిని, మీ మనస్సుకు సాక్షి, మీ దేహానికి సాక్షి, మీ మాటకు సాక్షి, అందరి హృదయాల్లో సాక్షిగా ఉన్న నారాయణ తెలుసుకోవడానికి పనికి రాకపోతే మీకున్న మంచి రోజు ఏం చేసుకుంటారు ఈ మంచి రోజులు అంటాడు. పలికి ఇవ్వాలి అంటే లోపల ఉన్నవాడు పట్టుకోండి, బయట ఉన్న వస్తువుని పట్టుకుంటున్నారు, బయట ఉన్న మనుషులను పట్టుకుంటున్నారు, బయట ఉన్న ఆస్తుల్ని పట్టుకుంటున్నారు, బయట ఉన్న గొప్పలను పట్టుకుంటున్నారు, బయట ఉన్న మిప్పుల్ని పట్టుకుంటున్నారు, బయట గొడవలన్నీ పట్టుకుంటున్నారు. ఈ బయట గొడవలను పట్టుకునేవాడు లోపల ఒకడు ఉన్నాడు, బయట గొడవలను పట్టుకునేవాడిని పట్టుకోండి. ఈ బయట గొడవలన్నీ ఒకడు లోపల ఉన్నాడు, ఒక నీ మనస్సు ఉన్నాడు లోపల ఒకడున్నాడు, ఆడు పట్టుకుంటున్నాడు ఈ బయట గొడవలన్నీ. ఈ బయట గొడవలన్నింటినీ మీ శరీరం పట్టుకోవటం లేదు, మీ మనస్సే పట్టుకుంటుంది. మీ మనస్సే బయట గొడవలన్నీ పట్టుకుంటుంది. ఆ లోపల ఉన్నాడు ఈ మనస్సు. ఎక్కడున్నాడు జీవుడు? ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు జీవుడు. లోపల ఉన్నాడు వాడే బయట గొడవలన్నీ పట్టుకుంటున్నాడు. వాడికి అంచేపు ఈ జీవుడికి ఏంటంటే జీవుడి దగ్గర చెడ్డ ఉంటుంది. మనందరం జీవుడే, ఈ జీవుడు అందరి దగ్గర చెడ్డ ఉంటుంది. ఈ చెడ్డ ఏంటంటే బయట గొడవలు తెలుసుకు రమ్మంటే అమెరికా కూడా వెళ్ళిపోతారు. బయట గొడవలు తెలుసుకు రమ్మంటే గుండుగొలన కదా, అమెరికా వెళ్ళిపోతారు. గుండుగొలన దాకా వెళ్ళిపోయి ఆగిపోరు, అమెరికా వెళ్ళిపోతారు బయట గొడవలు తెలుసుకురమ్మంటే. ఓ జీవుడా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని జీవుడిని అడిగితే వాడు ఎక్కడి నుంచి వచ్చావు వాడికి తెలియదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తెలుసుకో, నువ్వు బయట గొడవలు తెలుసుకుంటున్నావు కదా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు తెలుసుకో అని జీవుడిని అడుగుతావు అనుకోండి, వాడు తెలుసుకోడు. ఏం చేత తెలుసుకోడు? వాడు ఎక్కడి నుంచి వచ్చాడో వాడు తెలుసుకుంటాడు ఉండడు. అంచేత వాడికి తెలుసు, వాడికి ఇది తెలిసి బయట గొడవలు. మీరు అమెరికా వెళ్ళమంటే అమెరికా వెళ్తాడు, కాశీ వెళ్ళమంటే కాశీ వెళ్తాడు, రామేశ్వరం అంటే రామేశ్వరం. వాళ్ళకి ఆ బయట గొడవలన్నీ తెలుసుకుంటాడు, కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు తెలుసుకోవడానికి ఇష్టపడ్డు. అదే మాయ, అదే అజ్ఞానము, అదే అవిద్య. ఇంకా బయట గొడవలు తెలుసుకోవడానికి గుండుగొలన విజయవాడ కదా, అమెరికా వెళ్ళిపోతాడు. ఆ జీవుల్లో ఉన్నట్టుంటే అసలు అక్కడ ప్రమాదం అక్కడ వచ్చింది. ఏమండి ఇలా బయట ఏ జన్మ కాదు జనం బయట గొడవలు నలుపుకుంటా ఉంటాడు. నేను మొన్న జ్ఞాపకం వచ్చేది చెప్పాను, అక్కడ మలికీపురంలో, మలికీపురంలో మనం ఏం చేస్తామంటే రోడ్డు మీద దుమ్ము అంతా పోగేసుకోవటం. అది దుమ్ము, ఆ దుమ్ముని గౌరవం అనుకోవటం, రోడ్డు మీద దుమ్మంతా పోగు చేసుకోవటం. పోగు చేసుకుని దాన్ని ఏమనుకోవటం? అది గౌరవం అనుకోవటం. గౌరవం అనుకుని మనస్సు మన అహంకారం సంతృప్తిపరచుకోవటం. ఏది ఆ రోడ్డు మీద అది దుమ్ము, అది దుమ్మది కానీ దుమ్ముని గౌరవం అనుకోవటం. ఏమండి ఆ గౌరవాన్ని, అది ఆ దుమ్ముని గౌరవం అనుకుని లోపల మనస్సును సంతృప్తిపరచుకోవటం. మీకు అర్థమవుతుంది? ఇలా సంతృప్తిపరచుకుంటూ సంతృప్తిపరచుకుంటూ చచ్చిపోవటం, ఇది మనం చేసాం. అది దుమ్ము, అది గౌరవం కాదు దుమ్ము. కానీ నిజంగా మీలో ఎవరికైనా గౌరవం ఉంది అనుకోండి, గౌరవం కూడా ఈ చచ్చిపోయినానికే. నిజంగా మీలో ఎవరికైనా గౌరవం ఉందా అనుకుందాం, ఈ చచ్చిపోయినానికే గౌరవం. చచ్చిపోయినని మీకు తెలుస్తాను కదా. ఇప్పుడు దేహం చనిపోయినప్పుడు అందరూ ఏమంటారు, ఏమండి నేను చచ్చిపోతున్నా అంటారు కదా, అదే చచ్చిపోయిన. అందులోంచి బయటికి రాకుండా మోక్షం లేదు. నేను చచ్చిపోతున్నానని చచ్చిపోయి నేను చెబుతున్నా, కానీ శరీరం చెప్పదు. అంటే నువ్వు నీకంటే భిన్నంగా ఏదో అనుకున్నంతకాలం, నీకంటే వేరుగా ఏదో ఉన్నంతకాలం, నీకంటే భిన్నంగా ఏదో ఉన్నంతకాలం, నీ చేత ఏదో చూడబడుతుంది అనుకున్నంతకాలం నీకు భయం తప్పదు. వేరు భావంలోంచి భయం వస్తుంది, వేరు భావంలోంచి భయం వస్తుంది, ద్వైత భావంలోంచి భయం వస్తుంది, భిన్న భావంలోంచి భయం వస్తుంది. అయితే భగవాన్ భయం ఒకటే కాదు, ఇక్కడ ముగిస్తున్నారు భగవాన్. భయం ఒకటే కాదు, భయం. ఇప్పుడు ఈ చూడండి, పూర్వం ఈ వచ్చి రంగులు రత్న ఏదో చూడం, పిల్లల్ని కూర్చోబెట్టి తిప్పుతారు, రత్నమే కదండి. పిల్లలు కూర్చుంటారా మధ్యలో ఒకటి తిప్పుతూ ఉంటాడండి అప్పుడు, ఇలా గుర్రాలు ఈ గుర్రాలు ఏనుగులు ఉంటాయి, ఈ ఇట్లకి వస్తే పండగలకి ఆటలకి వస్తూ ఉంటాయి, అవి మధ్యలో ఒకటి ఉంటాడు, ఆడు తిప్పుతూ ఉంటాడు. ఈ బొమ్మల మీద వీళ్ళు కూర్చుంటారు పిల్లలు, అలా తిప్పుతూ ఉంటారు. ఈ భగవాన్